శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. మాలాం కుండీం చ డమరుం శూలం శంఖం సుదర్శనం దధానం భక్తవరదం దత్తాత్రేయం నమామ్యహం. అచతుర్వదనో బ్రహ్మాద్దివాహురపరోహరిగియబాలలోచన శంభుర్భగవాన్ బాదరాయణకాం శరదిందు వికాసి మందహాసాం స్ఫురదిందీవరలోచనాభిరామాం అరవింద సమాన సుందరాశ్యామరవిందాసన సుందరీముపాసీ. నమశ్రీశంకరానందగురుపాదాంబుజన్మనే సవిలాస మహామోహగ్రహగ్రాసైకకర్మణః హరలీలావతారాయ శంకరాయ పరౌజసే కైవల్యకల్పనా కల్పతరవే గురవే నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. అస్మత్శ్రీ గురుచరణారవిందాభ్యాం నమః. శ్రీ శారదాంబాయై నమః. మానవ జీవితం చాలా చిత్రమైనది. చిత్రమైనది అని ఎందుకంటున్నామంటే, అసలు ఈ జన్మ ఎందుకు వచ్చిందో మనకు తెలియదు, ఎంతకాలం ఇక్కడ ఉంటామో మనకు తెలియదు, ఎప్పుడు వెళ్ళిపోతామో తెలియదు. అద్యవాబ్ద శతాంతేవా భాగవతంలో అంటారు. అలాగనే పోతన గారు అదే మాటకు తెలుగు అనువాదం, ఎల్లి నేడైనా నూరేండ్లకైనా అయినప్పటికీ మోక్షాన్ని సంపాదించుకునేందుకు అనుకూలమైన శరీరం ఏది అంటే కేవలం మానవ శరీరమే. పురుషార్థములు అన్నారు, ధర్మ అర్థ కామ మోక్షములు అని నాలుగు పురుషార్థాలు చెప్పారు. అంటే జన్మ ఎత్తినటువంటి వాడు దేహధారి సంపాదించవలసినటువంటివి నాలుగు. ఈ నాలుగింటిలో మొదటిది ధర్మము, రెండవది అర్థము, మూడవది కామము, నాలుగవది మోక్షం. ఒకటి రెండు మూడు నాలుగు లెక్క వేసుకున్నప్పుడు నాలుగోది వస్తే ఈ నాలుగు మొదటి వచ్చినట్టు లెక్క. సరే, మనం ధర్మం అనేది కాస్త మర్చిపోయి చాలా కాలం అయింది. అప్పుడప్పుడు మనం మైకులు పెట్టుకొని ఇలా చెప్పుకోవడానికి పనికి వస్తున్నాయి. అర్ధకామాలు రెండు, ఈ రెంటిని ఎడంచేత్తో కుడిచేత్తో ఆక్రమించేసిన ఈ కబంధాసురుల్లాగా, ఇటు మోక్షం కనబడదు, ఇటు ధర్మం కనబడదు, రెండు అయిపోయినాయి, కళ్ళు మూసేశాం. మధ్యలో మనం కూర్చున్నాం. అర్ధకామాల పరిస్థితులు ఇవి. అయితే జన్మ ఎత్తిన ప్రతి ప్రాణి ముందు సుఖం కోరుకుంటాడు. ఆ సుఖము ఐహికమా, పారలౌకికమా, లేక కైవల్య రూపమా అనే విషయం అలా ఉంచితే సుఖంగా ఉండాలి, దుఃఖపడకూడదు అని కోరుకుంటాడు. తదనుగుణమైనటువంటి కర్మానుష్ఠానం చేస్తూ ఉంటాడు. కర్మలు మూడు రకాలు చెప్పారు, నిత్యము, నైమిత్తికము, కామ్యము అని. నిత్యము అంటే నువ్వు ఫలం వస్తుందా రాదా దీనితో సంబంధం లేకుండగా తప్పనిసరిగా ఆచరించవలసిన కర్మలు నిత్యకర్మలు, సంధ్యావందనాదులు. అంటే అది ఎవరికి నిర్దేశించారో వారికి సంబంధించిన విషయం అది. అలాగని నైమిత్తికములు అంటే దర్శపూర్ణమాసాదులనండి, ఏకాదశి ఉపవాసాదులనండి, ఒక ప్రత్యేకమైన విధానంలో ఆరాధనాన్ని నిర్దేశించినటువంటి కాలాన్ని బట్టి చేసేటువంటి కర్మలు నైమిత్తిక కర్మలు. మళ్ళీ ఇందులో వైదిక కర్మలు, స్మార్థ కర్మలు, విభాగం చాలా ఉంది. లోపలికి వెళ్ళిన కొద్దీ తజ్ఞులైనటువంటి వారు ఆయా సందర్భాల్లో వివరించి చెప్పిన దాన్ని జాగ్రత్తగా మనస్సులో ఆకలింపు చేసుకొని దానిని ఆచరించడం ద్వారా సుఖాన్ని పొందడం. పుణ్యప్రవృత్తి, పాపనివృత్తి పురాణాల్లో మొదటి నుంచి చివరి దాకా ఎక్కడ చెప్పినా ఇవే విషయాలు. పుణ్యము వలన సుఖము, పాపం వలన దుఃఖము. దుఃఖం రాకుండా ఉండాలి అంటే పాపం చేయకుండా ఉండాలి, అలాగనే సుఖం కావాలి అంటే పుణ్యం చేయాలి. ఈ మాటలన్నీ చాలామందికి అంత ఇష్టం ఉండవు. ఎందుకంటే ఈ మాటలకు కొన్ని వందల మైళ్ళ దూరంలో ఉంటాడు మానవుడు, మానవుని మనస్తత్వం కనుక. సుఖపడాలనే ఆలోచన ఆశ ఉంటుంది, కానీ సుఖానుకూలమైన పుణ్యకర్మల యందు ప్రవృత్తి ఎంతవరకు ఉంటుంది? అబ్బెబ్బే, అసలు దుఃఖం అనేదే ఉండకూడదండి అనిపిస్తుంది, కానీ దుఃఖపడడానికి, పడకుండగా ఉండడానికి ఏవేవి మానేయాలో వాటిని ఎంతవరకు మానేస్తున్నాం, దీనిపైన ఆధారపడి ఉంటుంది. మీరు ఏదో చెబుతారు కానివ్వండి, వీటి వలన పెద్దగా ఉపయోగం ఏముంది? విశ్వసించి చేస్తే ఫలం ఉన్నదా అని ప్రశ్న వేసేటువంటి వాడు కూడా ఉండొచ్చు. దానికి ఒక మాట చెప్పారు, అవశ్యం అనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం. నీవు చేసే పని ఏదైనా సరే, ఈ జన్మలో కానీ వచ్చే జన్మలో కానీ, ఈ మాట ఎందుకున్నారంటే, అచ్యుత్కటై పుణ్యపాపై ఇహైవ ఫలమశ్నుతే ఇహైవ ఫలమశ్నుతే త్రిభిర్మాసై త్రిభిర్ పక్షై త్రిభిర్వర్షై త్రిభిర్దినై. ఇక్కడెక్కడా అనుభవించడానికి వీలు లేదనుకోండి, చచ్చిపోయిన తర్వాత ఇంకో శరీరం, ఏదో చీమగానో దోమగానో ఎలుకగానో ఏనుగ్గానో, ఈ కర్మలకు అనుగుణమైన శరీరం మరోటిస్తే ఆ ప్రారంభం అక్కడ అనుభవించాలి. అనుభవించకుండగా మాత్రము తక్కదు. ఇది స్థితి, ఇప్పుడు వాతావరణం ఇలా ఉంది. దీనిని కొంచెం జాగ్రత్తగా మన వాళ్ళు పరిశోధన చేసి మానవునికి దుఃఖ నివృత్తి, సుఖప్రాప్తి కలగడానికి ఏమిటి ఉపాయం అని దాని మీద బాగా ఆలోచించి కొన్ని గ్రంథాలు రాశారు. ఆ గ్రంథాలలో కర్మలు శాంతి కర్మలని పౌష్టిక కర్మలని రెండు విభాగాలు చేశారు. శాంతి కర్మలంటే మనకేదైనా ఇబ్బంది వస్తూ ఉంటే ఆ ఇబ్బంది తొలగించుకోవడం కోసం చేసే కర్మలు, పౌష్టిక కర్మలంటే ఇప్పుడున్న స్థితి కంటే అభ్యున్నత స్థితిని పొంది ఏ రూపంలోనైనా సరే అభ్యుదయాన్ని పొందడం కోసం చేసేటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో వాటిని పౌష్టిక కర్మలు అని అంటారు. ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్నటువంటిది నవగ్రహ ముఖం. శ్రీకామ అంటే అభ్యుదయాన్ని కోరి ఐశ్వర్యం కావాలనుకున్నవాడు దీన్ని చేయొచ్చన్నాడు. శాంతి కామశ్చ మత్స్యపురాణం అంటే బాధోపశమనం జరగడం కోసం కూడా చేయొచ్చు. ఈ బాధ వస్తుందని ఎలా తెలుస్తుంది? అలాగనే ఈ సుఖం రావడం ఎలాగా అనే ఆలోచన చేసినప్పుడు దానికి మళ్ళీ శాస్త్రం చెప్పింది, నీవు శుభాన్ని కోరుకుంటున్నావు, అశుభం వద్దనుకుంటున్నావు, దానిని తెలుసుకోవాలి అంటే శాస్త్రములలో జ్యోతిష్శాస్త్రం అని ఒక శాస్త్రం ఉన్నది, వేదములు నాలుగు ఋగ్యజు సామ అధర్వణములు, అలాగనే వేదమును స్పష్టంగా అర్థాన్ని తెలుసుకోవడానికి ఉపయోగపడేటువంటివి వేదాంగములు శిక్ష వ్యాకరణం ఛందో నిరుక్తం జ్యోతిషం కల్పః. ఈ చెప్పిన ఆరింటిలో జ్యోతిష్శాస్త్రం అనేది ఒక శాస్త్రం. జ్యోతిష్శాస్త్రం అంతా బూటకం అనేటువంటి వాళ్ళు కొందరున్నారు. బూటకమా కాదా అనేది అనుభవంలో తెలియాలి. ప్రతివాడు కాస్తో కూస్తో కాలికి దెబ్బ తగలగానే ఏం ప్రారంభం వచ్చిందో అని జ్యోతిష పండితుల దగ్గరికి పరిగెత్తుతూనే ఉన్నారు, రాళ్ళు రప్పలు తెచ్చుకొని పెట్టుకుంటూనే ఉన్నారు. ఆయన ఏం చెబితే అది శాంతిపూర్వకం చేస్తూనే ఉన్నారు. బాధలు పోవాలి కనుక, బాధల్లో ఉన్నవాడికి తెలుస్తుందా బాధ పోగొట్టుకునే అవసరం ఏమిటో. ఏ బాధ లేకుండా హ్యాపీగా గడిచిపోతుందనుకోండి, ఇక దాని గురించి ఆలోచనే ఉంది అసలు. అందువలన శాంతి కర్మలు పెద్దల చేత నిర్దేశింపబడినవి, పెద్దల చేత ఆచరింపబడినవి, ఆచరించమని తరువాతి వారికి తెలియజెప్పినవి. దీని మీద విమర్శ ఏమిటంటే, ఏమండి భార్య ఉంది, జ్యోతిష్శాస్త్రం నిజం ఎట్లా అవుతుంది? నిజమయ్యేటట్లయితే ఒకే సమయంలో ఇద్దరు పుట్టారు, ఆ పుట్టిన ఇద్దరు జాతకాలు ఖచ్చితంగా ఒకే రకంగా ఉండాలి కదా, ఎందుకు ఉండడం లేదు అంటే దీనికి ఒకటే సమాధానం, కవల పిల్లలు పుట్టారు ఇద్దరు, ఒకడు ముందు పుట్టాడు, వాడు రెండవ వాడు తర్వాత పుట్టాడు. కొంచెం కుడి ఎడమగా ఇద్దరు ఏక సమయంలో జన్మించిన వారే, గ్రహాలన్నీ ఆయా స్థానాల్లో అక్కడే ఉంటే పెద్దగా తేడా ఏమి ఉండదు. కానీ ముందు పుట్టినవాడి జాతకం వేరే, తర్వాత పుట్టినవాడి జాతకం వేరే, వీడి జన్మఫలం వీడే, వాడి కర్మఫలం వాడే. ఏమిటి తేడా అంటే ఇదే ఆ తేడా. దేశతః కాలతశ్చ. అందుకే మీరు జాతక చక్రం వేయండి అని చెప్పినప్పుడు ఆయన ఎప్పుడు పుట్టారో సమయం చెప్పండి, ఎక్కడ పుట్టారో వారి ప్రదేశం చెప్పండి, రెండు ఖచ్చితంగా అడుగుతారు. మీకు చిన్న ఉదాహరణ చెబుతాను. ఇక్కడి నుంచి చూచాను అక్షరాలు ఏమో కనబడతాయి. మీరు అక్కడ కూర్చున్న వాళ్ళు ఇక్కడ అక్షరాలు చూడాలంటే చూడగలరా? గ్రహములకు సంబంధించి ఫల నిర్దేశకత్వాన్ని చెప్పేటప్పుడు జ్యోతిష్శాస్త్రంలో, నేను ప్రత్యేకం జ్యోతిష్శాస్త్ర పండితుడిని ఏం కాదు, అయితే కొంత సద్గురువుల వద్ద మెలగడం వల్ల, రెండవది కొన్ని గ్రంథాలను పరిశీలించినందువలన ఒక అవగాహన మాత్రం ఉన్నది అనుకుంటున్నాను నేను. నా వరకు ఇది రోజువారీ దినకృత్యంలో ఒక భాగంగా పెట్టుకున్నది కాదు, పెట్టుకోకపోవడానికి ఒక కారణం ఉంది. సుమారు 1979-80 సంవత్సరాలలో, 81 కూడా, ఒక 3 సంవత్సరాల పాటు దరిదాపుగా ఈ జ్యోతిష్శాస్త్ర సంబంధమైన గ్రంథాలు ఒక 120 గ్రంథాల వరకు చిన్నవి కానీ పెద్దవి కానీ చూడటం తటస్థించింది. చూచినప్పుడు నాకు చివరికి పరిస్థితి ఏమిటంటే, అన్నం తింటుంటే శనెక్కడున్నాడు, ఎవరితో కలిసి ఉన్నాడు, ఎవరితో కలిస్తే ఏమి ఫలం ఇస్తాడు, బృహస్పతి పరిస్థితి ఏమిటి, బృహస్పతి ఏ రాశిలో ఉంటే ఏ ఫలం ఇస్తాడు, అన్నం తింటున్నా అంతే, మంచినీళ్ళు తాగుతున్నా అంతే, చివరికి శుక్లాంబరధమని పురాణం చెప్పేటప్పుడు శ్లోకం చదివినప్పుడు కూడా అదే ఆలోచన. అప్పుడు అనిపించింది పురాణాలు చెబుతున్నంతకాలం ఇతర విషయాలలోకి పోకూడదు అని ఒక నియమం పెట్టుకున్నాను నేను. అంటే ఇవాళ ఎందుకు వచ్చారండి, మీది కాని సబ్జెక్టు కదా అనొచ్చు. పురాణాల్లో జ్యోతిష్శాస్త్ర విషయాలు లేవు. మత్స్యపురాణంలో ఈ నవగ్రహ మఖ విధానం అంతా చాలా స్పష్టంగా చెప్పారు. అయుత హోమము, లక్ష హోమము, కోటి హోమము, మూడింటి విషయాలు చెప్పారు, విధానాలు చెప్పారు, ఎంతమంది ఋత్విక్కులు ఉండాలో చెప్పారు, ఎక్కడెక్కడ ఏ గ్రహాన్ని ఎలా ఆవాహనాదులు చేయాలో. మనం చివరికి ఒక శ్లోకం చెబుతాము, ఆవాహనం నజానామి, నజానామి విసర్జనం, పూజాంచైవ నజానామి క్షమస్వ పరమేశ్వర. కానీ విధినాకృతం కృతం, అవిధినాకృతం అకృతం, ఇది శాస్త్రం చెబుతున్నమాట. ఇవాళ మనం చేస్తున్న నవగ్రహ మఖశాంత్యాదులు కల్పగ్రంథాలుగా ఇతరేతరములైనటువంటివి, మంత్రమహోదధీ లేదు ఇంకొక మహార్ణవం ఇట్లాంటి గ్రంథాలలో చెప్పుండొచ్చు. దానికి మూలం ఎక్కడ అంటే పురాణాలు, పురాణాలకి మూలం ఎక్కడ అంటే వేదములు. కనుక ఇదంతా ఒకటే సబ్జెక్టు, కాకపోతే ఓపీస్. పతంజలి యోగశాస్త్రం రాస్తే యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి అని 8 విషయాలు చెప్పాడు. ఆ 8 విషయాల్లో ఆసనాలు మాత్రం తీసుకున్నారు, అబ్బో ఇహే ఆసనాల మీద బ్రహ్మాండం. ధ్యానయోగం తీసుకున్నారు, దాని మీద 100 పుస్తకాలు, అతీత ధ్యానయోగం, భావాతీత ధ్యానయోగం, భావధ్యానం, ఇలా అబ్బాయి ఎంత గొప్పగా చెప్పారండి అంటారు. ఈ మొత్తం కలిపి ఒకే విషయంగా చెప్పినవాడు పతంజలి, ఆయన తలుచుకునేవాళ్ళు లేరు. సరే, ఇప్పుడు ప్రకృతానికి వస్తే శాంతికర్మగా పౌష్టిక కర్మగా ఆచరింపబడుతున్నటువంటిది ఈ నవగ్రహ యజ్ఞం. ఎందుకు ఇలా చెప్పారంటే, అవశ్యం అనుభోక్తవ్యం, ఇందాక చెప్పిన శ్లోకం సగం, కృతం కర్మ శుభాశుభం. బాధ వచ్చింది, తొలగాలి కదా, ఎలా తొలగాలి, తచ్చాంతి ఔషధై. తలకాయ నొప్పి వచ్చింది, ఓ మాత్ర వేసుకున్నాను తగ్గిపోయింది, అయిపోయింది. అలాగే కడుపు నొప్పి వచ్చింది, ఓ మాత్ర వేసుకున్నాను తగ్గిపోయింది, తావన్మాత్ర ప్రయోగం ప్రయోజనం. రోజు తలకాయ నొప్పి వస్తుంది, ఏం చేయాలి, దీర్ఘకాలికమైంది, రోజు మాత్రలు మింగితే ఈ రోగం పోయి ఇంకో రోగం వస్తుంది. తచ్చాంతి ఔషధై, మొదటి ప్రయత్నం. దానై, దానం చేసుకుంటే పోతుందన్నారు. దానమునకు కూడా విధానములున్నాయి, ఏ దానము ఎప్పుడు ఎలా చేయాలి ఎవరికి చేయాలి దీనికి సంబంధించిన, దీనికి కూడా తగ్గలేదు, ఇంకా ఇబ్బంది పెడుతూనే ఉంది. జపములు చేసుకోమన్నారు. మామూలుగా ఇంతకుముందు ఏదైనా గ్రహానికి చాలనితనం ఏర్పడితే, ఏదో దుష్టదృష్టి కానీ మరొకటి కానీ మరొకటి కానీ ఏర్పడితే, దాన్ని ఉపశమింపజేసుకోవడానికి తదుములైనటువంటి వారు, వాళ్లకు సంబంధించి వాళ్ళు ఇంట్లోనే చేసుకునేవాళ్ళు, లేదు ఎవరైనా ఆశ్రయించి అయ్యా మాకు ఇబ్బంది ఉండేదంటే నాయన నాలుగు రోజులు మా వాడు చేస్తాడు లేవయా జపమాత్రంగా చేసి ఆ బాధను తొలగించేటువంటి వ్యవస్థ ఉండేది జప. ఇది ఇంకా తీవ్రం అనుకోండి, దాన్ని ఏం చేయాలి? జప హోమ హోమములను కూడా చేయాలన్నారు. అంటే కల్పంలో వచ్చేటప్పటికీ జపము, క్షీరతర్పణము, క్షీరతర్పణ దశాంశము, హోమము, ఇది ఒక కల్పం విధానం. అప్పుడేమవుతుందంటే ఆ కర్మ యొక్క దుష్ఫలములు ఏవైతే ఉన్నాయో అవి తొలగిపోతాయి, అలాగే ఆనుకూల్యములైన ఫలాలను కలగజేస్తాయి. వీటికి కూడా ఏవి అంత అనుకున్నంత ప్రయోజనం కలగలేదనుకోండి, ఇంకా ప్రారంధము బలీయంగా ఉంటే పరిస్థితి ఏమిటి? సురార్చనైహి, నీకు సమీపంలో ఏ దేవుడి గుడి ఉంటే ఆ గుడి చుట్టూరా ప్రదక్షిణాలు చేయి, ఆ దేవుడికి పూజలు చేయి, చేస్తూ ఉండు. కనుక ఒక ఆయన చెప్పాట, 84వ సంవత్సరం వచ్చేదాకా నువ్వు ఇట్లాగే కష్టాలు పడతావురా అన్నట్ట, తర్వాత సుఖపడతానండి అని. నీ బొంద సుఖపడటమేమిట్రా, 84 ఏళ్ళు వచ్చిందిరా ఇంకా సుఖమేమిటి, అలవాటు పడిపోతావులే, ఆ మిగిలిన 14 ఏళ్ళు ఎట్టగో గడిచిపోతాయి అన్నట్ట. ఎందుకంటే ఇక వేరే గత్యంతరం ఏం లేదు, గుళ్ళు గోపురాలు తిరగడం, దేవతానుగ్రహాన్ని సంపాదించుకోవడం, ఇది మార్గం. మనకు మొత్తం నక్షత్రములు 27 శాస్త్రంలోకి వెళితే, ఎవరు జన్మించినా ఈ 27 నక్షత్రాల్లోనే జన్మించాలి. సరే, నక్షత్రములు, నక్షత్రములకు దేవతలు, వాటి విషయం వేరు. రాసులు 12, మేషము, వృషభము, మిథునము, కర్కాటకము, సింహము, కన్యా, తుల, వృశ్చికం, ధనస్సు, మకరం, కుంభం, మీనం, ఇవి మొత్తం 12 రాశులు. గ్రహములు 9, ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః, ఇవి గ్రహములు. మీరు ఎంత తిరిగినా ఈ 12 రాశుల్లోనే ఈ గ్రహాలు తిరగాలి. ఇందులో ఒక్కొక్క రాశికి స్వస్థానం, ఒక్కొక్క రాశికి శత్రుస్థానం, ఒక్కొక్క గ్రహానికి స్వస్థానం, శత్రుస్థానం, మిత్రస్థానం, సమస్థానం. ఆయా స్థానముల యందు ఏ గ్రహం ఉన్నప్పుడు ఎలాంటి ఫలమిస్తుంది ఒక సబ్జెక్టు, అది వేరే ప్రత్యేకం. ఇక రెండవది, లగ్నమును కానీ భావమును కానీ ఏ గ్రహము చూస్తే ఎలాంటి ఫలం వస్తుంది అనేటువంటిది రెండవ అంశం. మూడవది, ఏ గ్రహము ఏ గ్రహంతో కలిస్తే ఏ రకమైన ఫలం ఇస్తుంది అనేటువంటిది మూడవ అంశం. మనం జ్యోతిష్శాస్త్రమంతా అంత తిరగేసినా ఎంత తిరగేసినా ఈ మూడు అంశాలను దృష్టిలో పెట్టుకునే ఫలాంశములు నిర్ణయం చేయాలి. చూచేటప్పుడు కొంచెం అందకపోవచ్చు. మా గురువుగారు ఉండేవారు చందోలు తాడేపల్లి రాఘవనాథశాస్త్రి గారు, మా అబ్బాయికి పెళ్లి చేయదలుచుకున్నామండి ముహూర్తం పెట్టండి అని. అంటే వారు దరిదాపుగా మనవాళ్ళైతే అలవోకగా ముహూర్తాల పట్టిక తీసేసి సిద్ధాంతకర్త పంచాంగకర్త వ్రాస్తే అది టకటకా రాసేస్తా, స్వస్తి శ్రీ చాంద్రమాన కరనామ సంవత్సర వరస అయిపోతుంది 5 నిమిషాల పని. కానీ వారు ఒక లగ్నాన్ని నిర్ణయం చేసేటప్పుడు ప్రమారమి ఒక అరగంట సేపు అలా చూస్తూ ఉండేవారు పంచాంగంలోకి. అంతే అయిన తర్వాత ఒక ముహూర్తం పెట్టేవారు, ఇంకో ముహూర్తం ఏదైనా చూడండి అని. అంటే పొరపాటున వచ్చిన యజమాని, అక్కర్లేదయ్యా ఈ ముహూర్తానికి పెళ్ళైపోతుంది వాళ్ళకి, అట్ల కాదండి వాళ్ళ కన్యాదాత గారి భార్య ముట్టయ్యే రోజు, ఆ రోజు ముట్టుగాది ఏం కాదు, చేసుకోండి శుభ్రంగా పెళ్ళనేవారు. ఎక్కడున్నది అంటే ఆ అంతర్నేత్రంతో వీరి జాతకాన్ని దర్శించడమే ఈ అరగంట సేపు ముహూర్తం నిర్ణయం చేయడం. ఎందుకు చెప్పారంటే ఈ మాట, జాతకము మీకు ఫలాన్ని ఇస్తుంది. జాతక ఫలాలు దుష్ఫలాలు ఎక్కువ ఉంటే 2 స్థానాలలో, ఒకటి ఉపనయనము, రెండవది వివాహము, ఈ సందర్భంలో పెట్టే ముహూర్త నిర్ణయ బలాన్ని బట్టి ఈ జాతక ఫలాలు కూడా కొన్ని మార్పులు చెందుతాయి అన్నారు. ముహూర్త శాస్త్రంలోనూ దృగ్బలము, స్థానబలము, యుతిబలము ఈ మూడు చెప్పారు, అలాగని దీంట్లో కూడా ఈ మూడు చెప్పారు. జాతకంలో కూడా జాతకంలో దృష్టి సూక్ష్మంగా చూడవలసిందే, ముహూర్తంలో దృష్టి కూడా చాలా సూక్ష్మతరంగా చూడవలసిందే తప్ప, ఏదో పంచాంగాల్లో ముహూర్తాలు, నేను పంచాంగకర్తను అడిగాను ఏమిటండి ఇన్ని ముహూర్తాలు రాశారని, ఇన్ని ముహూర్తాలు రాయకపోతే పంచాంగం ఎవడగొంటాడు అన్నాడు ఆయన. అంటే వాళ్ళని విమర్శించడం కోసం కాదండి, ఎక్కువ ముహూర్తాలను పంచాంగాలు ఎక్కువ అమ్ముడిపోతాయి, తక్కువ ముహూర్తాలంటే పంచాంగాలు అమ్ముడుపు. శృంగేరి ఆస్థాన పీఠ పంచాంగకర్త లేనటువంటి లంకా వెంకట సుబ్రహ్మణ్య శాస్త్రి గారు చాలా క్లుప్తంగా తక్కువగా వ్రాసేవారు. ఎందుకండి ఇలా రాస్తారంటే ఉన్న వాటిలో మంచివి అనిపించిన మాత్రం రాస్తాను, ఎక్కువ రాయని అనేవారు వారు. నేను ఇక్కడ పురాణం చదువుతున్న రోజుల్లో సంగతులు ఇవి. కనుక జ్యోతిష్శాస్త్రము మూడు అంశాలు, ఒకటి సిద్ధాంత భాగము, రెండవది జాతక భాగము, మూడవది ముహూర్త భాగం. సిద్ధాంత భాగం ఏం చేస్తుందంటే ఈ గ్రహముల యొక్క చలన స్థితులను తెలియజేస్తుంది. కొన్ని మందగమనంతో ఉంటాయి, కొన్ని శీఘ్రగమనంతో ఉంటాయి, మరికొన్ని తక్కువ మధ్యమ గమనంతో ఉంటాయి. ఇలా ఉన్నప్పుడు ఆ గమనాన్ని బట్టి వచ్చేటువంటి ఫలాలు వేరే. మనకు శుక్రమౌఢ్యమి గురుమౌఢ్యమి వంటి ఆ సూర్యగ్రహంతో ఈ గ్రహాలు ఎప్పుడైతే సమ్మేళనం చెందుతాయో అప్పుడు ఆ మౌఢ్యములు వస్తాయి. ఇతర గ్రహాలకు కూడా మౌఢ్యములు ఉన్నాయి. కర్తవ్యాకర్తవ్య విషయం వచ్చేటప్పటికి ఈ రెంటినే ప్రధానంగా చెబుతారు, మిగిలిన అంత పెద్దగా పట్టించుకోరు. సరే, ఆ విషయాలన్నీ అలా ఉంచితే ఈ చేయబడేటువంటి జ్యోతిష్శాస్త్ర విషయంలో ముహూర్త భాగం, అందుకనే ఆక్షేపణ చేశారు వశిష్ఠుడంతటి వాడు ముహూర్తం పెట్టాడు రామ పట్టాభిషేకానికి, ఎందుకంటే ఆగిపోయింది ఆయన ముహూర్తం పెట్టడం చేత కాలేదా అన్నారు. ముహూర్తం పెట్టడం వరకు ఆయన పెట్టాడు, కానీ ముహూర్తంలో జరిగితే దానివల్ల ఏదైనా చెడు జరిగితే అప్పుడు వశిష్ఠుడిని తప్పుపట్టాలి, ఏమయ్యా ఇట్లాంటి దౌర్భాగ్య ముహూర్తం పెట్టావేమిటని. ఆ ముహూర్తానికి జరగలేదు, జరగకపోవడానికి ఆయన ఏం చేస్తాడు? అందువలన విమర్శ చేసేటువంటి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఆలోచించి విమర్శించాలి. విమర్శ అన్నదానికి అర్థం వ్యతిరేకించడం అని కాదు. విమర్శ అంటే మంచి చెడుగలను బాగా పరిశీలించడము అని అర్థం విమర్శ అన్నదానికి. శాస్త్ర పరిశీలన చేయడం కోసం విమర్శ చేయాలి, కానీ శాస్త్రం అక్కర్లేదనడానికి విమర్శ ఎందుకు అసలు? మూలచ్చేది కియదిదం పాండిత్యం, ఇది కదా పెద్దలు చెప్పారు మనకి. ఇప్పుడు ఎక్కడైనా చీడ పట్టిందో చెట్టు కొమ్మకి, ఆ కొమ్మ వరకు విరిచేయాలి. ఇక్కడేదో అవయవానికి ఏదో వచ్చింది, చీము నెత్తులు వచ్చింది, అవయవం వరకు తీసేయాలి, కానీ గొంతు పిసి చంపేస్తారండి ఎవరైనా. కనుక శాస్త్రాన్ని మన రక్షణ కోసం ఉపయోగించుకోవడం కోసం పెద్దలు మనకు అనుగ్రహించి ఇచ్చింది. ఆ జ్యోతిష్శాస్త్రంలో ఇప్పుడు నన్ను చెప్పుకున్నటువంటి నక్షత్రాలు, రాశులు, గ్రహాలు, ఇక గ్రహాల దగ్గరికి వచ్చేటప్పటికీ క్రూర భాను తనిశ్చ తమస్య నిధ్వజ కుజాఘ శుక్రార్య సౌమ్యముదవఘ సౌమ్యాస్తే పురుషాఘ కుజ అర్క గురవఘ రాక్విందు శుక్రాస్త్రియఘ తచ్చేషాస్తు నపుంసకాఘ గురు భృగో విప్రౌ కుజార్కౌ నృపౌ వైశ్యౌ చంద్రబుధౌ తదన్యకులజఘ మందస్తు వర్ణేశ్వర. ఇక్కడ నిర్ణయం చేసేటప్పుడు మొదట ఏం చెప్పారు? క్రూరగ్రహములు సౌమ్యగ్రహములు అని రెండు రకాలు చెప్పారు. క్రూరగ్రహములు ఏమంటే భాను, సూర్యుడు. ఈ మాట అంటే చాలామందికి కొంచెం ఇష్టత ఉండకపోవచ్చు. సూర్యుడు ఏమిటండి, పాపగ్రహం అంటారు, క్రూరగ్రహం అంటారు అనొచ్చు. క్రూరగ్రహము అంటే వాడు చెడే చేస్తాడని అర్థం కాదు. ఏ గ్రహమునకైనా శుభకారకత్వము ఉన్నది, అశుభకారకత్వము ఉన్నది. అంటే వాళ్ళు ఫలాన్ని ఇచ్చేటప్పుడు కొంచెం కఠినంగా వాళ్ళు వాళ్ళ దశలలో తప్పనిసరిగా ఇస్తారు, అందుకని క్రూరగ్రహాలు అన్నారు. క్రూరాహ ఎవరు? భాను, సూర్యుడు. తమహ, రాహువు. శని, శని. ధ్వజ, కేతువు. వీళ్ళు క్రూరగ్రహములు. శుక్ర ఆర్య సౌమ్య ఇందభగ సౌమ్యాహ శుక్రగ్రహము, అలాగనే బృహస్పతి గ్రహము, బుధగ్రహము, చంద్రగ్రహము. ఈ గ్రహములు సౌమ్య గ్రహములు, సౌమ్యమైన ఫలం. అబ్బాయి చాలా కఠినంగా ఉంటాడండి, రావణాసురులాగా అంటారు. కఠినంగా ఉంటాడంటే చెడ్డవాడని అర్థం కాదు. వాళ్ళు ఇచ్చేటప్పుడు తీవ్రంగా ఫలాన్ని తప్పనిసరిగా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారు. మహాసౌమ్యుడండి ఆయన అంటారు. సౌమ్యుడంటే దాని అర్థం ఏమిటంటే ఫలాన్ని ఇచ్చే విషయంలో కొంచెం వెనకా ముందు. అంటే బుధుడు, చంద్రుడు, శుక్రుడు, బృహస్పతికి రెండుసార్లు నమస్కారం చేస్తే ఫలాన్ని తొందరగా ఇస్తే, ఏది దుష్టఫలాన్ని తప్పించడానికి వాళ్ళు అంత తొందరగా ఫోన్ లేదో దండం పెట్టాడుగా అని కొంచెం ఎక్స్క్యూజ్ చేయొచ్చు. సూర్య, రాహు, శని, కేతువులనబడేటువంటి గ్రహాలు అంత తొందరగా లొంగేవి కాదు. కనుక వాళ్ళకి ఇంకొంచెం ఎక్కువగా దండాలు పెట్టాలి. క్రూరాగ భాను తమశని ధ్వజ కుజా శుక్రార్య సౌమ్యేందవఘ సౌమ్యాఘ. ఇందులో మరి స్త్రీ పురుష నపుంసక భేదం చెప్పారు. తే పురుషాఘ కుజ అర్క గురవః. కుజగ్రహము సూర్యగ్రహము గురుగ్రహము ఇవి పురుషగ్రహములు అన్నారు. రాహు ఇందు శుక్రాహ స్త్రియః. రాహుగ్రహము చంద్రగ్రహము శుక్రగ్రహము వీటిని స్త్రీగ్రహములు అన్నారు. తచ్చేషాస్తు నపుంసకాఘ. ఆ మిగిలినటువంటి గ్రహములు ఏవైతే ఉన్నాయో ఆ గ్రహములు అనగా శని రాహు కేతువులు ఎవరైతే ఉన్నారో వారు నపుంసక గ్రహాలు అన్నారు. అంటే మనం అనుకునే స్త్రీ గ్రహములు పురుష గ్రహములు అంటే స్త్రీ అంటే స్త్రీ అని పురుష అంటే పురుషుడని ఇట్లా చెప్పడానికి వీల్లే. అది శాస్త్ర మర్యాదలో కొన్ని ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని చెప్పారు. ఇచ్చే ఫలాంశాలను దృష్టిలో పెట్టుకొని ఇక మళ్ళీ గురు భృగు విప్రౌ. గురు గురుగ్రహము భృగు శుక్రగ్రహము ఈ రెండు విప్రౌ బ్రాహ్మణ గ్రహములు. అంటే ఈ గ్రహాల్లో కూడా బ్రాహ్మణ గ్రహాలు అట్లా ఉంటాయండి అంటే ఇప్పుడు కూడా బ్రాహ్మణో శముఖమాసీద్ బాహూరాజన్యకృత ఊరు తదశ్యద్వైశ్య పద్భ్యాగం శూద్రోజాయత. పురుష సూక్తంలో మనం నిత్యం పఠనం చేసేటువంటిదే ఈ మంత్రం. అందులో ముఖంలో నుంచి బ్రాహ్మణులు పుట్టారు. ఏమండి ఎవరైనా ముఖంలోంచి పుడతారా అంటాడు వెంటనే రియాక్షన్. ఇప్పుడు మనకి కేంద్రములు ఉన్నాయి, తమోమయ కేంద్రము జ్ఞానమయ కేంద్రము రజో కూటములు. తమోమయ కూటము రజోమయ కూటము సత్వకూటం. సత్వకూటము జ్ఞానమునకు ప్రతీక. జ్ఞానమును ప్రధానంగా చేసుకొని జీవనం గడిపేవారు గడుపుతున్నవారు గడపవలసిన వారు ఏతే బ్రాహ్మణ భగవత ముఖరూపా అని అర్థం చెప్పాలి. అట్లాగనే క్షత్రియులు బాహురూపంలో రక్షణాత్మకమైన క్రియాశీలుడై ఉండేటువంటి వాళ్ళు. ఇలా వాటిని విభాగం చేసి బ్రాహ్మణ క్షత్రియ వైశ్యాది వర్ణములను నిర్ణయించారు తప్ప బ్రాహ్మణులు అనగానే ఒక జాతి క్షత్రియులు అనగానే ఒక జాతి ఇలా నిర్ణయం చేయలేరు. గురుభృగు విప్రవు విప్రలక్షణాలు కలిగినటువంటి వారు గురుభృగులు ఇద్దరు. కుజ అర్కవు నృపవు. కుజ కుజుడు అర్క సూర్యుడు వీళ్ళిద్దరు నృపగ్రహములు. వైశ్యవు చంద్రబుధవు చంద్రుడు బుధుడు ఇద్దరు వైశ్యులు. దీన్ని శాస్త్రంలో పెద్దలు చెప్పేటప్పుడు చమత్కారంగా అన్నారు. బుధ పాపయుత పాపీ అట్లాగే చంద్రుడు కూడా పుణ్యయుత పుణ్య. పుణ్యగ్రహంతో కలిస్తే పుణ్యఫలాలు ఇస్తారు, పాపగ్రహంతో ఉంటే కలిస్తే పాపఫలాన్ని ఇస్తారు అని. ఈ మాట ఎందుకు చెప్పారంటే వీళ్ళకి స్వతంత్రత ఉండదని కాదు, వీళ్ళు ఇచ్చే ఫలాలు వీళ్ళు ఇస్తూనే ఉంటారు. కానీ పక్కన సహవాసము యొక్క బలం దాన్ని బట్టి వీళ్ళ ప్రవర్తన ఆధారపడి ఉంటుంది. పక్కన ఉన్నవాడికి చేయంటే సరిపోతుంది కదా అన్నట్టు ఫలాంశాలను ఇచ్చే విషయంలో వీళ్ళిద్దరూ ఏదో వయామీడియాగా ఉంటారే తప్ప డైరెక్ట్గా వీళ్ళు అంత చొరవ తీసుకొని ఫలాలను ఇచ్చేటువంటి వాళ్ళు కాదు. మందస్తు వర్ణేశ్వర. అతి కఠినమైనటువంటి ఫలాలు ఏవైనా వస్తున్నాయంటే ఒక శనైశ్చర గ్రహము వల్లనే వస్తాయి. అది ఎల్లుండి దానికి సంబంధించిన విషయాలు వివరంగా చెప్పుకుందాం. అది అన్యకులజ అంటే శూద్రగ్రహ అన్నారు. దాన్ని శూద్రగ్రహ అంటే వాడు శూద్రుడు ఎట్లవుతాడు, సూర్యుడి పుత్రుడు శూద్రుడు అవుతాడా? ఫలాంశములను దృష్టిలో పెట్టుకునే వాళ్ళు ఆ నిర్ణయాలు చేశారు. ఇది నవగ్రహములకు సంబంధించి కాలామృతకారుడు ఇచ్చినటువంటి వివరణ. మనకేం తెలిసింది? భాను రాహు శని కేతు కుజులు ఐదు గ్రహములు క్రూరగ్రహములు. ఇందులో రెండు గ్రహములు మంచి గ్రహములు, రెండు గ్రహములు వయామీడియాగా ఫలాన్ని ఇచ్చేటువంటివి. ఉండేటువంటి రాశులు 12. ఈ 12 రాశులలో ఒక్కొక్క రాశికి ఒక్కొక్క అధిపతిగా ఉంటారు. మేషవృశ్చికములకు శుక్రుడు అధిపతి అని, అలాగనే రాశులు నిర్ణయం చేసేటప్పుడు మకర కుంభములకు శని అని, ధనుర్మీనములకు బృహస్పతి అని, ఆ స్థానముల యొక్క బలం వాళ్ళు అక్కడ ఉంటే వాళ్ళు ఇచ్చే ఫలములు చక్కగా అనుకూలంగా ఉంటాయి ఇలా. అలాగే శత్రుస్థానంలో ఉంటే శత్రుఫలాలను, మిత్రస్థానంలో ఉంటే మిత్రఫలాలను తదనుగుణమైనటువంటి విధానాన్ని అనుసరించి ఇవ్వడం జరుగుతుంది. ఈ గ్రహముల యొక్క ఈ స్థితిలో మన వాళ్ళు సాంప్రదాయకంగా, మీరు ఎక్కువ దూరం పోక్కల్లా సత్యనారాయణ వ్రత కథల వ్రతం చేసేటప్పుడే లేదు జపానుష్ఠానములు చేసేటప్పుడు ఈ శ్లోకం చెబుతారు. గుర్వరిష్టేతు సంప్రాప్తి గురు పూజాంచ కారయేత్తు గురుధ్యానం ప్రవక్ష్యామి పుత్రపీడోపశాంతయే. పుత్రకారకుడు ప్రధానమైనటువంటిది బృహస్పతికి సంబంధించిన విషయం. బిడ్డలకు ఏదైనా ఇబ్బంది కలిగితే ఆ బాధలు తొలగడం కోసం గురు పూజను ఆచరించాలే. గురువు అంటే బృహస్పతి. నీకు వారాలు ఉన్నాయి కదా, ఆదివారం, సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం, శనివారం, ఏడు వారాలు. రాహుకేతు ఛాయాగ్రహవు అన్నారు. ఛాయాగ్రహములు అంటే వాళ్ళు ఫలాన్ని ఇవ్వరని కాదు, వాళ్ళు మాధుచ్చేదులు, అమ్ము సామాన్యం కాదు ఫలం వాళ్ళు ఇచ్చేటప్పుడు. అందులో రాహువు మరీ ఎక్కువ. అందుకనే భగవంతుడు నిర్ణయం చేసేప్పుడు ఏం చేశాడంటే వాళ్ళిద్దరిని ఎప్పుడు సమసప్తకల్లో కూర్చోబెట్టాడు. వీడికి ఎదురుగ్గా వాడు, వాడికి ఎదురుగ్గా వీడు. చస్తే అటు ఇటు బెసగరు. అసలు నడిస్తే వీళ్ళు వెనక నడుస్తారు. అందరూ ముందుకు నడుస్తుంటే వీళ్ళిద్దరు మాత్రం వెనక్కి నడుస్తుంటారు. ఈ వెనక నడక అన్ని గ్రహాలకు చెప్పారు. ఈ వెనక నడకలు కూడా నడుస్తారు కానీ ఏదో ఓ నెల రోజులో, పది రోజులో, ఐదు రోజులో, మూడు రోజులో, రెండు రోజులో, ఒక రోజు వెనక్కి నడిచి మళ్ళీ ముందుకు వెళ్ళిపోతుంటారు. రాహుకేతువులు ఇద్దరు మాత్రం ఖచ్చితంగా ఆ మధ్యలోనే తిరుగుతుంటారు తప్ప ఎదురెదురుగానే ఉంటారు తప్ప. రాహువును న్యూట్రలైజ్ చేసేటువంటి గ్రహం కేతువు, కేతువును న్యూట్రలైజ్ చేసేటువంటి గ్రహము రాహువు. ఇది జాగ్రత్తగా శాస్త్రాన్ని పరిశీలిస్తే పెద్దల ద్వారా మనకు తెలిసిన విషయం. వీళ్ళిద్దరూ ఒకరినొకరు కంట్రోల్ చేసుకుంటూ వెళతారు. కొన్ని కొన్ని స్థానాల్లో ఉన్నప్పుడు తీవ్రమైన ఫలాన్ని ఇస్తారు. ఆ ఇచ్చేటువంటి ఇద్దరూ పాపగ్రహాలే కాబట్టి వాళ్ళు పాపఫలాన్ని ఎక్కువ ఇస్తారు, ఇవ్వడానికి అవకాశం. కేవల పాపఫలాన్నే ఇవ్వరండి. ఒక్కొక్కప్పుడు వాడికి రాహువు పెట్టాడరా, ఉజ్వలమైనటువంటి దీప్తులు ఇస్తారు, మంచి ఉద్యోగం, మంచి వ్యాపారం, అట్లా లాభాలు ఇస్తారు. కానీ ఆ విషయాలు అలా ఉంచితే గురువు బిడ్డలకు ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు ఆ ఇబ్బందిని తొలగాలి అంటే ముఖ్యంగా చేయవలసినటువంటిది గురువునకు సంబంధించిన జపము, అనుష్ఠానము, హోమము, ఇట్లాంటివన్నీ కూడా చేయాలి. చాలామంది అడుగుతుంటారు ఇవాళ సమాజంలో, మా అబ్బాయి బాగా చదువులో చొరవగా లేడండి, చదువు సరిగా రావడం లేదండి. జాతకం చూసి జాతకాన్ని బట్టి నిర్ణయం చేసి చేయడం అదొక పద్ధతి. ఏ ఒక్కర్లా బిడ్డలకు ఏ రకమైన ఇబ్బంది వచ్చినా అన్ని ఇబ్బందులు తొలగడానికి బృహస్పతిని ఆరాధన చేయండి పోండి అన్నారు. పెండి కావడం లే, చేసుకోవచ్చు. బృహస్పతికి చేస్తే బిడ్డలకు మేలు కలుగుతుంది. కామన్గా ఏం చేశారంటే మన వాళ్ళు, మమ ధర్మపత్ని సమేతస్య సకుటుంబస్య సపుత్రకస్య సబాంధవస్య క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయురారోగ్య, ఇలా చాలా చెప్పారుగా. అయితే ఈ మధ్య కొంతకాలం నుంచి ఏమవుతుందంటే ధర్మపత్ని సమేతస్య అంటే చాలు అసలు. కానీ ధర్మపత్ని పేరు, పిల్లలు ఎంతమంది ఉంటే అంతమంది పేర్లు. ఇక్కడ గ్రహమఘాదులలో చెప్పాడు, ఎవరిని ఉద్దేశించి అయితే నీవు చేస్తున్నావో వారిని సంబంధించినటువంటి గోత్రనామాలు కూడా చెప్పి ఆ తరువాత చేయవలసింది అని. మళ్ళీ ఒక ఆశంక ఉంది, పిల్లవాడు ఎక్కడో ఉన్నాడు, మనం ఇక్కడ చేస్తున్నాం, చేసేటప్పుడు చేయొచ్చా చేయకూడదా, ఎందుకు చేస్తున్నాం మనం ఈ క్రియ, వాడు క్షేమంగా ఉండాలని చేస్తున్నాం, వాడికి వచ్చిన ఇబ్బంది తొలగాలని చేస్తున్నాం, వాడి కోసం వాడు చేయడంలా వాడి తండ్రి చేస్తున్నాడు ఇక్కడ అనుకోండి, చప్పేముంది, శుభ్రంగా చేయొచ్చు. అయితే మావాడు అమెరికాలో ఉన్నాడండి, ఫలం వస్తుందా అంటే అమెరికాలో కాదు, ఎక్కడున్నా ఫలం వస్తుంది. ఎందుకని ఎవరిని ఉద్దేశించి చేశారో అదే సంకల్పస్య బలహ. సంకల్ప బలం ఏమిటి అంటే అది అన్నారు. సంకల్పం అంటే ఏమిటి అని జాగ్రత్తగా ఆలోచిస్తే ఏ పనైనా ఎక్కడ చేస్తున్నాము, ఎప్పుడు చేస్తున్నాము, ఎవరం చేస్తున్నాము, ఎందుకోసం చేస్తున్నాము, ఏమి చేస్తున్నాము, ఈ ఐదు విషయములు ప్రధానంగా ఉంటుంది సంకల్పం. మనస్సులో, వాచ వాక్కులో, తరువాత శరీరం ద్వారా క్రియ నిర్వహింపబడుతుంది. ఇది ఎవరిని ఉద్దేశించి చేశామో ఆ సంకల్పంలో చెప్పాంగా, చెప్పాం కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి ఆ ఫలం అంది తీరుతుంది. అబ్బెబ్బే తీర్థం పుచ్చుకోకపోతే వాళ్ళకి ఫలం ఎక్కడ వస్తుంది? తీర్థం సన్నిధానంలో ఉంటే పుచ్చుకునే అవకాశం ఉంటుంది, పుచ్చుకుంటారు. అంటే సన్నిధానంలో ఉంటే మాత్రమే ఈ క్రియలు చేయాలి, లేకపోతే చేయకూడదని ఎక్కడా లేదు. అవగాహన లేక తీర్థం పుచ్చుకోకపోతే ఫలమే వస్తుందండి అనొచ్చు. అంటే కొంచెం శ్రద్ధ కలగడం కోసం అనే మాటగా దీన్ని తీసుకోవాలే తప్ప అసలు ఈ క్రియ వ్యర్థమైపోతుందని మాత్రం అర్థం కాదు. మనం ఏం చేసినా దాని ఫలం అనేటువంటిది ఉంటుంది. బిడ్డలకు క్షేమం కలగడం కోసం చేసేటువంటిది ముఖ్యంగా బృహస్పతి పూజ. ఇంకా కొంచెం విషయాలు ఉన్నాయి, దాని గురించి మనవి చేస్తా. దీనికి మనకు అక్కడే ఆ సందర్భంలోనే ఒక శ్లోకాన్ని చెప్పాడు. దేవగురు ఎలాంటి వాడు ఉంటాడు, ఎలాంటి వాడు గ్రహమండలంలో ఎలాంటి ఆవాహనం చేయాలి. సౌమ్యే సుదీర్ఘే చతురస్ర పీఠే రథే అంగిరాగ పూర్వముఖ స్వభావ దండాక్షమాల జలపాత్రధారీ సింధువాక్షదేశే వరద సురేశ. సింధుదేశంలో పుట్టినటువంటి వాడు బృహస్పతి అన్నారు. అంగిరస వంశంలో జన్మించినటువంటి వాడు అంగిరస పుత్రుడని. సౌమ్య అంటే ఈ గ్రహమండలంలో ఉత్తరపు దిక్కున ఆవాహనం చేస్తారు. మనకి మధ్యవర్తులమాది ఛాయ ఇట్లా గ్రహమండలాన్ని గురించి చెప్పేటప్పుడు బృహస్పతి గ్రహానికి దీర్ఘ చతురస్ర మండలం వేయమన్నారు. అంటే పొడవు ఎక్కువ, వెడల్పు తక్కువ, ఉండి నలుపలకలుగా ఉండేటువంటిది ఏదో ఆ మండలంలో ఉంటాడు బృహస్పతి. సౌమ్యే సుదీర్ఘే చతురస్ర పీఠే రథే రథంలో కూర్చున్నట్లుగా, పూర్వముఖ తూర్పుముఖంగా ఉండేటట్లుగా. సర్వే దేవాహ పూర్వముఖ అని ఒక న్యాయం ఉంది. ఈ దేవతలను ఆవాహనం చేసేటప్పుడు అందరూ తూర్పుముఖంగా కూర్చుంటారు. హే అగ్ని ప్రాంగుఖో దేవా మమ అభిముఖో భవ, మనం తూర్పుకు తిరిగాం, ప్రార్థన చేస్తా అయ్యా నా వైపు తిరుగు కాస్త, నేను నిన్ను నమస్కారం చేయాలి, హోమం చేసుకోవాలి, పనున్నది అని అభిముఖుణ్ణి చేసుకుంటాం. ఇంకొక సూత్రం చెప్పారు మనవాళ్ళు, దేవప్రాచీ అన్నారు. దేవుడున్నాడు, నువ్వున్నావు, ఈ ఇద్దరి మధ్యలో ఉన్నదంతా తూర్పు దిక్కేమన్నారు. గురు శిష్యయోర్ మధ్యే, గురు శిష్యులు ఇద్దరి మధ్య ఉన్న దిక్కు తూర్పు దిక్కే. అలాగనే దేవతకు దేవతా ఉపాసనకు మధ్య ఉన్న దిక్కు తూర్పు దిక్కే. ఇలా నిర్ణయం చేస్తూ వచ్చారంటే దేవుడు తూర్పు దిక్కుగా తిరిగి ఉన్నాడు, నువ్వు తూర్పు దిక్కుగా తిరిగి ఉన్నావు అన్నట్టు. కానీ ఇప్పుడు నవగ్రహాలను ప్రతిష్ట చేసేటప్పుడు ప్రాంగుఖంగా చేయవలసింది అని ఇక్కడ దాని అర్థం. దండాక్షమాల ఒకవైపున చేత్తో దండము, ఒకవైపున జపమాల, ఈ రెండు. ఎందుకని, విప్రగ్రహం కదా, బ్రాహ్మణుడు ఎలా ఉండాలి, నిత్యం జపం చేస్తూ ఉండాలి, రక్షణ కోసం ఓ దండాన్ని చేతబట్టుకుని ఉండాలి. జలపాత్రధారి ఒక చేత్తో జలపాత్రను ధరించి ఉండాలి. వరద వరద ముద్ర కలిగి ఉండాలి. ఈయనకు నాలుగు చేతులున్నారు, నాలుగు చేతులతో దండ అక్షమాల జలపాత్ర వరద హస్తములు కలిగి ఆశీర్వచన రూపంలో అనుగ్రహిస్తూ ఉండేటువంటి వాడు. కనకాంబర కనకవపు కిరీటి చతుర్భుజ దేవగురు ప్రశాంత తథా అసిదండను చ కమండలను చ తథ అక్షసూత్రాద్ వరదోస్తు మహ్యం దండ. ఇందాక చెప్పినటువంటి మాట, ఆయనకి మామూలుగా పీతవర్ణం అనేటువంటిది కూడా ఉన్నది. పీతవర్ణం అంటే బుధునకు చెప్పింది పీతవర్ణమే కనుక డిఫరెన్స్ బాగా తెలియడం కోసం సంప్రదాయంలో కనకవర్ణము అని. కనకం అంటే బంగారపు వర్ణం, బృహస్పతి సంబంధించినటువంటివి. ఆయనకి ఇష్టమైనవన్నీ బంగారపు వర్ణంలో ఉన్నవి చాలా ఇష్టమవుతాయి. ఆయన కట్టుకునేటువంటి వస్త్రాలు పీత శబ్దమునకు ఆకుపచ్చదనం అని అర్థం. కొన్ని చోట్ల పశువు పచ్చదనం అనేటువంటి అర్థంలో కూడా వాడారు. కానీ ఇక్కడ భేదం చెప్పడం చేత పీతవర్ణము బుధునకు, కనకవర్ణము బృహస్పతికి చెప్పారు. కనకాంబర బంగారపు రంగు వస్త్రాలు, పచ్చని వస్త్రాలు ధరిస్తాడు, ఆకుపచ్చ పశువు పచ్చ రంగు వస్త్రాలు. అలాగనే కమండలుచ కనకవపుహు, ఆయన శరీరమే బంగారు వర్ణంలో ఉంటుంది. కిరీటి ఆయన బ్రాహ్మణ గ్రహం అని చెప్పినా ఋషిరాట్టుగా ఆయన సిరి కిరీటాన్ని శిరస్సును ధరించి ఉంటాడు, గ్రహ దేవత స్వరూపం కావడం చేత. అలాగనే అక్షమాల ఇందాక చెప్పినటువంటి జపమాల వరదము అసి ఖడ్గము దండము కమండలము ఇలా చెప్పారు. కనుక ఆయన్ని భావించేటప్పుడు ధ్యానం చాలా ముఖ్యం. అలా కళ్ళు మూసుకోగానే ఇక్కడ చెప్పిన ఈ రెండు శ్లోకాలు ఏవైతే ఉన్నాయో ఈ రెండు శ్లోకములలో ఉన్నటువంటి వాడిగా ఆ బృహస్పతిని భావించి ఆ రంగులు ఆ వస్త్రాలు, అదే కనక పుష్పం కనకగంధం కనకమాల్యాంబరధనం కనక ఛత్ర ధ్వజ రథపతాకాది శోభితం దివ్యరథ సమారూఢం మేరం ప్రదక్షిణీకుర్వాణం గ్రహమండలే దీర్ఘ చతురస్ర మండలే బృహస్పతి గ్రహం ఆవాహయామి స్థాపయామి పూజయామి. ఇది గ్రహ ఆవాహనకు సంబంధించి. ఆ తర్వాత జపమునకు కూడా ఇదే పద్ధతి. ఆవాహనం అయిన తర్వాతగా జపం చేస్తాం. ఇది కేవల జపం చేసేటువంటిది, ఆవాహనంతో సంబంధం లేని విషయం వేరు. జపవిధి ఆరాధనా విధి రెండూ చెప్పారు. ఆరాధనా విధిలో ఆవాహనాదులు చాలా ముఖ్యములైనవి. ఇప్పుడు మనం చేసినట్లుగా ఆ గ్రహాన్ని చక్కగా ఆయా మంత్రములతో అందుకని చిన్నప్పుడు చందోళ్ళు ఉండగా గురువుగారు దేవతలకి వర్ణమాతృక పూజ అని చేయించేవారు మా చేత. అందులో బ్రాహ్మణ వర్ణమాతృకలు, క్షత్రియ వర్ణమాతృకలు, అలాగే వైశ్యవర్ణమాతృకలు, శూద్రవర్ణమాతృకలు, ఈ వర్ణములలో ఏ ఏ వర్ణములు ఏ ఏ జాతికి సంబంధించినవో చెప్పి వాటిని ఆ మండలంలో ఆవాహనం చేసి బియ్యం పోసి దానిలో శ్వేతవర్ణం కలిగిన పుష్పాలు బ్రాహ్మణ వర్ణదేవతలకు, అలాగే రక్తవర్ణం కలిగినటువంటివి క్షత్రియ వర్ణదేవతలకు, వైశ్యవర్ణం పీతవర్ణం కలిగినటువంటిది వైశ్య వర్ణములకు, అలాగే శూద్రవర్ణములకు నల్లటి పూలు, ఈ శంఖుపూలు అవి కోసుకోరండిరా పూజ చేద్దురుగానే అనేవారు చిన్నతనంలో. అలా ఒక్కొక్కరికి ఒక్కొక్క వర్ణం అంటే ఇష్టం. కనకమాల్యాంబరధరం, కనక ఛత్ర ధ్వజ రథపతాకాది శోభితం, దివ్యరథ సమారూఢం, మేరుం ప్రదక్షిణీ కుర్వాణం, ఇలాంటి స్థితిలో ఆయన్ని ఆవాహనం చేసి ఆరాధన చేయాలి. అలాగే మంత్ర జప అనుష్ఠానాది విధులు ఇక్కడ కొంచెం చెప్పుకోవాలి. మనం విషయం ఏమంటే, నేను చూస్తున్నాను ఇవాళ ఇవాళ గ్రహముల యొక్క పేరు చెప్పి అనకూడదు కానీ వాటిలో ఏవైనా కాస్తో కూస్తో రక్తం ఉంటే అది కాస్త పిండేసేసి ఇక వాడు జీవత్సవంలాగా చేసి బయటకు వదిలేస్తున్నారు ఇవాళ అనకూడదు. వాళ్ళని విమర్శించడం కోసం చెప్పలే, మనకి ఏదో బాధ వచ్చింది, శాస్త్రం ఎందుకు పుట్టిందన్నారు, నీకు వచ్చిన ఇబ్బంది పోగొట్టడం కోసం పుట్టింది, నీకు ఏదైనా మేలు చేయడం కోసం పుట్టింది, నీవు బ్రతకడం కోసం పుట్టలేదు, ఇది గుర్తుపెట్టుకోవాలి. నువ్వు మేడలో మిద్దెలో కట్టుకోవడం కోసం పుట్టలేదు, దానిని దుర్వినియోగం చేయకుండా ఉంటే నీకు పుణ్యం, వాడికి పాపం పోగొట్టడానికి నీవు పాపం మూట కట్టుకోకూడదు. ఇది జాగ్రత్తగా ఆలోచించవలసిన విషయం. ఇప్పుడు ఇది నిరపేక్షంగా ఎవరైతే బాధా పరితప్తులై ఉన్నారో, శృంగేరి జగద్గురువు దక్షిణామనాయ శృంగేరి శారదాపీఠాధీశ్వరులు భారతీతీర్థస్వామివారి ఆశీస్సులతో పరోపకార పరాయణత్వంతో నిర్వహింపబడుతున్న యజ్ఞమిది, సమృద్ధములైన దక్షిణలు ఇవ్వబడి నిర్వహింపబడుతున్న యజ్ఞమిది. ఇదేమి ముఠామే స్త్రీలు 10 మందిని వెంట పెట్టుకొని వెళ్ళడం, దానికి సంబంధించిన వ్యవహారం కాదు ఇది. ఇక్కడ చక్కని సత్ఫలాన్ని మీరందరూ కూడా పొందుతారు. ఎందుకంటే వెనక నుండి జగద్గురువులు ఈ జరుగుతున్న విషయాలన్నీ దర్శిస్తున్నారు, గ్రహిస్తున్నారు, ఫలాన్ని ఇచ్చేది వారు. సద్గురు అనుగ్రహం, జగద్గురు అనుగ్రహం. అసలు ఇవాళ మనం చెప్పుకునేది కూడా ఈ గురుగ్రహాన్ని గురించిన విషయాలే. జపం చేసేటప్పుడు ఏముండాలి మనస్సులో, దక్షిణంత ఇస్తాడు, 500 ఇస్తాడా, 600 ఇస్తాడా అనుకుంటూ జపం చేస్తే ఆ జపంకు ఫలమే లేదు. అనుగ్రహం ఉండాలి. ఏమండి, శిష్యుడు బాగా చదువుకోవాలి, శిష్యుడికి విద్య రావాలని గురువు అనుకోకుండగా నేను విద్య చెబుతున్న దానికి ఇంత డబ్బు నాకు వస్తుంది, ఇంత డబ్బు నాకు రావాలి అనుకుని చెబితే దానికి వాడికి అనుగ్రహం ఎలా కలుగుతుంది? శిష్యునకు గురువునందు భక్తిభావం, అలాగనే గురువునకు శిష్యుని యందు వాత్సల్య భావం, ఈ రెండే లేకపోతే విద్య లేదు. అలాగే జపంలో కూడా బాధతో వచ్చినటువంటి వాడి బాధ తొలగించాలని హార్దికమైన భావం జపకర్తకు ఉండాలి. దాని విధానం తెలియాలి, విధానం ప్రకారం చెయ్యాలి. విధినా కృతం కృతం, అవిధినా కృతం అకృతం. విధానం లేకుండా ఏది చేసినా అది చేసిన దానితో సమానం కాదు. ఏదంటారే, నహి భస్మని హూయతే అని బూడిదలో పోసిన పన్నీరులాగా పోతుంది. చక్కని విధానంతో నిర్వహింపబడినప్పుడు దాని ఫలం, చక్కని విధానము శ్రద్ధ విశ్వాసము భక్తితో కూడినటువంటిదే చక్కగా చేయబడినట్టు, శాస్త్ర విహితమైనప్పుడే అది చక్కగా చేయబడినట్లు, శాస్త్ర విహితం కానప్పుడు అది చక్కగా చేయబడినట్లు కాదు. జపము, జపదశాంశము క్షీరతర్పణము, తద్దశాంశము హోమము, తద్దశాంశము బ్రాహ్మణ సమారాధనము, శాస్త్రం చెబుతున్నది, పెద్దలు సంప్రదాయంలో చెబుతున్నటువంటి మాట. ఈ 4 అంశాలు చక్కని సత్ఫలాన్ని ఇస్తాయి, 4 రకములైనటువంటి ఫలాన్ని ప్రసాదిస్తాయి. కేవలం జపమాత్రంతో ఫలాన్ని పొందవచ్చు, కానీ ఇక్కడ జపం మాత్రం చేస్తాడని అంటే కుదరదు. జప అర్చన అన్నీ ఉండాలి, అన్నీ చేయబడుతూ ఉన్నాయి. అంటే గ్రహమునకు ఎన్ని రకాలుగా అనుగ్రహం కలగడానికి ఏ ఏ పనులు చేయాలో ఆయా పనులన్నీ చేయడం జరుగుతున్నది. దీనితో పాటుగా ఇతర జపాల వలె కాక దానం కూడా ప్రత్యేకంగా చెప్పారు, ఏ గ్రహానికి ఏది దానం చేయాలి. ఇవాళ మనకు బృహస్పతి గ్రహం ప్రధానమైనటువంటిది కాబట్టి బృహస్పతి గ్రహమునకు శనకధాన్యం తుభ్యమహం సంప్రదే నోమా శనగలు దానం చేయమన్నారు. అది ఆయనకు చాలా ప్రీతికరమైనటువంటిది కాబట్టి ఆ ధాన్యాన్ని దానం చేయమని. ఇందులో ఇంకో రహస్యం ఉందండి. ధాన్యములు దానం చేయడం ఏమిటని. మీరు 500 ఇవ్వండి 1000 ఇవ్వండి అన్ని కాగితాలేగా, కాకపోతే ఆ రిజర్వ్ బ్యాంకు వాళ్ళ సంతకమును వెనక ఒకటి ముందు ఒకటి గాంధీ గారి బొమ్మ ఈ రెండూ తప్ప అవి లేకపోతే దానికి విలువే ఉంది? చిత్తు కాగితంతో సమానమే. అందుకని చిత్తు కాగితం లాంటిదైన 500 రూపాయల కాగితం ఇస్తున్న దాని పక్కనే ఒక రూపాయి బిళ్ళ, అంటే ఇది సత్తుది కానీ రాగిది కానీ వెండిది కానీ ఏదో ఒకటి తడిపి చేతిలో పెట్టడం దానంలో, మీరు గమనించండి జాగ్రత్తగా. అందువలన దానం కేవలం కాగితాల రూపంలో ఇవ్వడం కాదురా అబ్బాయి, అవి చలామణి అవుతాయి కాబట్టి వాడికి కొంత జీవనోపాధికి కారణమవుతుంది కాబట్టి అది ఇస్తున్నా, అది ప్రధానం కాదు. ఏది ప్రధానమంటే ఏదైతే తడిపి చేతిలో పెడుతున్నావో అది దక్షిణాదానం. ఆ దక్షిణాదానంతో పాటు ధాన్యదానం. ధాన్యం అంటే భారతదేశం వ్యావసాయికమైనటువంటి దేశం, పంటలు బాగా సమృద్ధిగా పండాలి, మన ఇంట పండిన పంట మరొకరింటికి చేరాలి, వారి ఆకలిని తీర్చాలి, ఆనందాన్ని ఇవ్వాలి. ప్రతి ప్రాణిలో కామన్గా ఉండవలసినటువంటి గుణం ఇది. నీకు బాధ వచ్చినప్పుడైనా నువ్వు ఇవ్వకపోతే ఇంకెప్పుడు ఇస్తావురా నీ దుంపవయ్యా. నా చిన్నతనంలో సమాజం ఎంత మార్పు చెందిందంటే ఒక 20 సంవత్సరాల బట్టి చాలా భయంకరమైన మార్పు. ఏమీ లేదు దరిద్రుడు అనుకున్నటువంటి వాడు కూడా, పూరుగొడుసులో నివాసం చేస్తున్నవాడు కూడా, తన ఇంటికి బుడబక్కలవాడు లంబాడివాడు ఎవరొచ్చినా దోషిళ్లతో తన ఇంట్లో ఉన్న చాటలతో ధాన్యం బియ్యం కానీ జొన్నలు కానీ సజ్జలు కానీ తమిదలు కానీ అట్లా పోసేవాడు. ఏమిటి, పుణ్యం వస్తుంది. ఎవరికైనా ఇస్తే పుణ్యం, ఏమీ ఇవ్వకుండా ఉంటే పుణ్యం ఎట్లా వస్తుంది? అందువలన పుణ్య సంపాదన కోసం దానం. ఇప్పుడు ఇవాళ 100 రూపాయలు ఇస్తే రసీదు ఇవ్వండి, ముందు రసీదు, నా పేరు అక్కడ వేస్తారా, ఈ చివరి నుంచి ఆ చివరి దాకా అయిపోయింది ఆ దానం, ఫలమే లేకుండా పోయింది. దానం ఇచ్చేటప్పుడు ఇలా మూత మూసి ఇవ్వమన్నారు. ఎందుకండి మూత మూయడం అంటే, ఇచ్చేటప్పుడు ఇచ్చే ఆయన చూసినా పుచ్చుకునే ఆయన చూసినా ఈ ఫలం కాస్తా పోతుంది. మానవ మనస్సు కదండి, పుచ్చుకు ఇచ్చే ఆయన అంటాడు అబ్బో చాలా ఇస్తున్నానే అనుకుంటూ ఇస్తాడు, అయిపోయింది ఆ ఫలం కాస్త, కృష్ణార్పణం. అందుకని ఆకు బోర్లించి ఇవ్వడం. అలాగనే పుచ్చుకునే ఆయన కూడా ఏం దరిద్రం వచ్చి నేను కాసిన పోయొచ్చుగా, నిండా పోయొచ్చుగా, పళ్ళానికి సగం పోసాడే అనిపిస్తుంది, అనిపించగానే అయిపోయింది అంటే అతనికి సంతృప్తి కలగలేదు. ఇతనికేమో దానం చేసిన తర్వాత దత్తే అనుతాపక, తరువాత అయ్యో ఇంత అయిందే అనుకుని లెక్క చూసుకునే వాడి దోషం. దోషరహితంగా ఇవ్వాలి అంటే ఇలా మూసి ఇవ్వాలి, ఇలా మూసి ఇవ్వాలి తప్ప, అందుకే మూసివాయనాలు మూసివాయనాలని పేరు వచ్చినాయి. మూసి వాయన ఇవ్వమని, చూడకుండగా ఇవ్వమని, చూడకుండగా ఇవ్వమని అంటే దాత చూడకూడదు, ఇచ్చే పుచ్చుకునేటువంటి వాడు కూడా చూడకుండగా ఇచ్చిన దానమునకు విశేషమైన ఫలం ఉంటుంది అని. సరే, చణక ధాన్యదానం దక్షిణాసహితం తుభ్యమహం సంప్రదేన హోమ, దక్షిణాసహితంగా చణకధాన్యాన్ని బృహస్పతికి ఇవ్వాలి. ఏమండి ఇంత చెప్పారు బృహస్పతిని గురించి, అసలు ఆయన ఎక్కడుంటే ఏమిటి ఫలం వస్తుంది, అసలు జాతకాలు, ఇప్పుడు జాతకం చెప్పడం ముఖ్యం కాదండి, ఈ ఇవాళ ఇక్కడ చెప్పినటువంటి విషయం విశ్వాసాన్ని కలిగించి సత్కర్మ ప్రేరకత్వాన్ని కలిగించేటువంటిదిగా ఉంటే చాలు, దాంతో సార్థకం అయిపోయినట్టే. ఇప్పుడు గ్రహాలు ఎక్కడో చోట ఉండకుండా ఉంటాయా, ఆ ఉన్నప్పుడు ఉన్న ఫలాన్ని ఇవ్వకుండా ఉంటాయా? మళ్ళీ మీరు ఇప్పుడు నేను ఇంత ఉపన్యాసం చెప్పినా మళ్ళీ మీరు ఎవరో ఒకరి దగ్గరికి జాతకం తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళక తప్పుతుందా, వాళ్ళ చేత చూపించుకోక తప్పుతుందా? కనుక మళ్ళీ వెళ్లాల్సిందే, చూపించుకోవాల్సిందే. ఏమండోయ్ మాకు ఈ గ్రహం చాలలేదుట, మా గోత్రనామాలు చెప్పండి, ఈ సంకల్పం చెప్పండి అని ఈ జరిగే చోట అడగాలిగా. వ్యక్తిగతంగా చేయించుకోలేకపోయినా ఇటువంటి చోట చేయించుకున్నా ఆ గ్రహముల యొక్క మంచి చెడుగులు తెలుసుకునే చెయ్యాలి. ఊరికే సూక్ష్మంగా తెలియడం కోసం 12 రాశులని చెప్పుకున్నాం ఇందాక. ఈ 12 రాశులలో భావములంటారు, తాను జన్మించినటువంటి జాతక రీత్యా జన్మించినటువంటి రాశిని బట్టి. గోచార రీత్యా అంటే తాను ఏ నక్షత్రమునందు జన్మిస్తాడో ఆ జన్మించినటువంటి నక్షత్రాన్ని బట్టి నిర్ణీతమైన రాశి. ఉదాహరణకి నేను జన్మించినప్పుడు జన్మ సమయం మిథున లగ్నం, మిథున లగ్నం తనుభావం అంటారు. అక్కడి నుంచి నా నక్షత్రము మూలా నక్షత్రం, అంటే ప్రాక్టికల్గా మీ అందరికీ అర్థం కావడం కోసం ఉదాహరణలు చెబుతున్నా. మూలా నక్షత్రం వచ్చి ధనురాశిలోకి చేరుతుంది, ధనురాశి నుండి తనుభావాదులు గోచారంలో నిర్ణయింపబడతాయి, లగ్నాన్ని బట్టి జాతకంలో నిర్ణయింపబడతాయి. ఇందాక చెప్పినట్లుగా యుతి అంటే ఏ గ్రహంతో ఏ గ్రహం కలిస్తే ఏ ఫలం, అలాగని
ఏ గ్రహము ఏ రాశిని ఏ భావాన్ని ఏ గ్రహము చూస్తే ఏ రకమైన ఫలం, తాను ఏ రాశిలో ఉంటే ఏ రకమైనటువంటి ఫలం, ఈ మూడు రకాల ఫలాలు. ఈ తను భావాలను గురించి, తను ధన మొదలైనటువంటి 12 భావాలను గురించి ఈ బృహస్పతి గ్రహానికి సంబంధించి మీకు కొద్దిపాటి వివరణతో వివరిస్తాను. రాజకోపో యశోహాని ఉద్యోగస్య నిరోధకం బుద్ధిభ్రంశః భాగ్యహాని భయం తనుగతేరవౌ గురవు. గురువు తనుభావంలో ఉంటే, అంటే గోచారరీత్యా రాశి, అంటే ధనువు రాశి అనుకోండి, నాది అనుకున్నప్పుడు, లేదు జన్మించిన జన్మలగ్న సమయం మిథున రాశి, అట్లా ఎవరికి వాళ్ళకి రాశులు ఉంటాయి, ఆ మొట్టమొదటిది లగ్నం దగ్గర నుంచి లెక్క వేసుకుంటే లగ్నము తనుభావము అంటారు. ఈ తనుభావం అనేటువంటి దానిని లో గనక బృహస్పతి ఉండినట్లయితే, ఏ అధికారి దగ్గరైనా ఉద్యోగం చేసేవాడు యజమాని చీటికి మాటికి చీకాకు పడితే కోపడుతూ ఉంటాడు, రాజకోపం వస్తుంది, అధికారుల యొక్క ఆగ్రహానికి గురవుతాడు. ఈ సోహాని వీడు ఎన్ని మంచి పనులు చేసినా అని తిట్టిపోసేవాళ్ళు ఎక్కువ ఉంటారు. ఉద్యోగస్య నిరోధకం, మధ్య మధ్యలో ఉద్యోగం నిర్వహించడం చాలా కష్టమైన పరిస్థితి ఏర్పడుతుంది. బుద్ధిభ్రంశ, ఇవన్నీ సరిగా లేనప్పుడు ఇక బుద్ధి మాత్రమేమి సక్రమంగా ఆలోచిస్తుంది, బుద్ధి నశిస్తుంది, ఏ తోస్తే చేసేస్తూ ఉంటాడు. భాగ్యహాని, ఇంతకు ముందు ఏవైనా అదృష్టాలుంటే ఆ అదృష్టాలు కూడా వెనక రెంటిపోతాయి. చివరికి ఎంతవరకు వస్తుందంటే భయంతో జీవితాన్ని గడపవలసిన పరిస్థితి వస్తుంది బృహస్పతి లగ్నంలో ఉంటే. ఇది మొదటి రాశిలో ఉన్నప్పుడు ఉండేటువంటి ఫలాన్ని గురించి చెప్పారు. ఇక ద్వితీయ స్థానగే గురవు, రెండవ స్థానంలో బృహస్పతి ఉంటే ఎలా ఉంటుంది. మనస్సౌఖ్యం యశోవృద్ధికి సౌభాగ్యం చ ధనాగమ ధర్మవ్యయం మనస్సౌఖ్యం ద్వితీయ స్థానగే గురవు. మనస్సౌఖ్యం, మనస్సులో ఆనందాన్ని పొందుతూ హాయిగా చీకాకులు చింతలు లేకుండగా కాలాన్ని గడుపుతాడు. యశోవృద్ధి, మంచి పేరు ప్రతిష్టలు వస్తాయి. సౌభాగ్యం అంటే శుభగస్యభావ సౌభాగ్యం, భార్యాభర్త ఇద్దరి మధ్య ఉండవలసిన ఓ చక్కని కమ్యూనికేషన్స్కు దాన్ని వాల్లభ్యము అని అంటారు. సౌభాగ్యం అన్నా అదే అర్థం. అలాంటి సౌభాగ్యం కలుగుతుంది భార్యాభర్తల మధ్య అనురాగ స్థితి. ధనాగమ, వాడు పట్టింది బంగారం అన్నట్టుగా డబ్బు వస్తూనే ఉంటుంది. ద్వితీయ స్థానంలో ధనస్థానం అంటారు దాన్ని. అయితే దీని వలన ఇంకొకటి ఏం జరుగుతుందంటే ధర్మ వ్యయం. ఎప్పుడూ కూడా ధనానికి ధర్మానికి కొంచెం చొక్కెదురండి. మనం అనుకుంటాం పిల్లకాయలకి బాగా డబ్బు సంపాదించిస్తే బోవాడు ఎంత సుఖంగా ఉంటారు, హాయిగా అనుకుంటాం. కొంత శారీరకమైన సౌఖ్యాన్ని అనుభవించడానికి ధనం ఉపయోగపడుతుంది, దాన్ని కాదనరు. అవసరానికి మించిన ధనం ఉంటే అదే చెరగొట్టేస్తుంది. ధర్మ వ్యయం, ధర్మకార్యాలు చేయవలసిన మనస్సుని సమయాన్ని భోగకాలానికి వినియోగించడం జరుగుతుంది. అందుకని ధర్మ వ్యయం, బృహస్పతి గనక ధనస్థానంలో ఉంటే ధర్మానికి భంగములు ఏర్పడతాయి. ఆ విషయంలో జాగ్రత్త కలిగి ఉండాలి. ధర్మకార్యముల నుండి మనస్సును దూరం చేసుకోకుండగా వచ్చిన ధనాన్ని ఎలా వినియోగించాలో. ధనానికి వినియోగాలు ఏమిటి? ఒకటి, ఇతరుల సౌఖ్యం కోసం వినియోగించడం దానాదుల ద్వారా. రెండవది, భోగం ద్వారా. భోగం ద్వారా అనుభవిస్తేది ఆ పూటకు అయిపోయింది. ధనము దానం కోసం వినియోగిస్తే అది భవిష్యత్ జన్మలకు కూడా ఉపయోగపడుతుంది. పెద్దలు చెప్పినటువంటి మాటలు ఇవన్నీ. ఇది రెండవ భావంలో బృహస్పతి ఉన్నందువలన వచ్చేటువంటి ఫలం. అతిక్లేశం బంధువైరం, దారిద్ర్యం దేహపీడనం, ఉద్యోగభంగం కలహం తృతీయ స్థానగో గురు. ఇక తృతీయ స్థానంలో గనక, మూడవ రాశిలో గనక బృహస్పతి ఉండినట్లయితే అతిక్లేశం, కష్టాలు. మామూలుగా ఏం చెప్పారంటే పాపగ్రహాలు అన్యే అరి లాభ త్రిగాహ అన్నారు. అరి అంటే శత్రుస్థానం 6వ స్థానంలో కానీ, లాభ 11వ స్థానంలో కానీ, 3వ స్థానంలో కానీ పాపగ్రహం ఉంటే వాడికి మంచి ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు, ఉజ్వలమైన స్థితులు కలుగుతాయని, మంచిది అని. కానీ ఇక్కడ బృహస్పతి గనక 3వ రాశిలో 3వ స్థానంలో ఉంటే అతిక్లేశం, కష్టాలు వస్తాయి. బంధువైరం, బంధువులతో విరోధం వస్తుంది. దారిద్ర్యం, ధనహీనత ఏర్పడుతుంది, దారిద్ర్యం అనుభవించాలి. దేహపీడనం, ఎప్పుడు ఏదో ఒక అనారోగ్యం. అనారోగ్యం అంటే రోగాలే రాక్కర్లేదు, హాస్పిటల్లోనే చేరక్కర్లేదు. వెళుతూ వెళుతూ ఉండగా చిన్న గోరు మీద ఓ రాయి తగిలితే హాస్పిటల్కి వెళ్ళకపోయినా మందులు తినకపోయినా అబ్బా అబ్బా అనుకుంటూ దేహాన్ని గడపాల్సిందేగా. వెళుతూ వెళుతుంటే తలుపు కొట్టుకుంటుందేమో, చేతికి దెబ్బ తగులుతున్నారు, అబ్బా నొప్పి పుడుతోంది వాస్తుంది అనిపిస్తుంది. ఇట్లా దేహపీడనం, దేహ సంబంధమైన బాధలు, ఉద్యోగ భంగం, ఉద్యోగానికి భంగం రావచ్చు, కలహం, కలహం ఏర్పడవచ్చు, తగాదాలు. ఇది తృతీయ స్థానంలో బృహస్పతి ఉన్నప్పుడు వచ్చేటువంటి ఫలము సుమ అన్నారు. ఇక నాలుగవ స్థానంలో యాచనం, బుద్ధిజాంచల్యం, తేజోహానిం, ధనవ్యయం, దేశత్యాగంచ కలహం చతుర్థస్థానగో గురుహు. నాలుగవ స్థానంలో కనుక బృహస్పతి ఉండినట్లయితే వాడు వీడి దగ్గర వాడి దగ్గర ఎప్పుడు చేయిదాచి నీ పుణ్యం నీ భాగ్యమని జీవితం గడపాల్సిందే తప్ప స్వతంత్ర ప్రతిపత్తి నా సొమ్ము తినడే బ్రతకాలే. నేను అనుకుంటా ఇవాళ ఎవరికి కోపం రావద్దు, సామాన్యంగా అందరికీ నాలుగింట బృహస్పతి ఉన్నాడేమో ఇప్పుడు ఉన్నటువంటి జనాభా అందరికీ. ఎప్పుడూ చేతులు దాచి గవర్నమెంట్ నాకేమిస్తుంది గవర్నమెంట్ నాకు ఇది ముష్టి వ్యవహారమే తప్ప నేను సంపాదించి నలుగురికి పెట్టాలనే మనస్తత్వం క్రమక్రమంగా క్షీణదశకు వెళ్ళిపోతుంది. యాచనం అంటే తనది కాని దాన్ని ఇతరుల నుండి అడిగి తెచ్చుకోవడం వరకు యాచనమని పేరు. ఇది బృహస్పతి నాలుగవ స్థానంలో ఏర్పడే దుర్దశ. బుద్ధి చాంచల్యం, బుద్ధి చంచలంగా ఉంటుంది. తేజోహాని ముఖంలో కళకాంతులుండవు. ధనవ్యయం, ధనం నష్టం కలుగుతుంది. దేశత్యాగం, ఒకప్పుడు దేశాలు పట్టుకోపోవలసిన పరిస్థితి, ఇక్కడ సరిగా బ్రతకడం చేత కాకపోతే ఇంకో దేశానికి ఆ దేశానికి ఆ దేశానికి పరుగులు ఎత్తడమే. కలహం అనేది కామన్గా, అందువలన తగాదాలు వస్తుంటాయి. ఇది చతుర్థ స్థానంలో బృహస్పతి ఉన్నప్పుడు వచ్చేటువంటి ఫలం. ఇక పంచమస్తే భవేద్గురవు, పంచమ స్థానంలో గనక బృహస్పతి ఉండినట్లయితే అర్థలాభం తదా ఐశ్వర్యం, స్వకర్మరతి హర్షితం, సదా స్వజన సౌఖ్యంచ పంచమస్థే భవేద్గురవు. గురువు బృహస్పతి పంచమస్థానంలో ఉంటే అర్థలాభం, బాగా మంచి ధనలాభం కలుగుతుంది, ద్రవ్యలాభం. ధనమంటే కేవలం రూపాయి కాగితాలు కాదండి, తన ఇంటిలో ఇది లేదనకుండగా వస్తువులు, సామగ్రి, ఆభరణాలు, ఇవన్నీ కూడా అర్థం కిందకే వస్తాయి. అంటే అర్థలాభం, ఐశ్వర్యం బాగా కలిగి ఉంటుంది. స్వకర్మరతి, స్వకర్మరతి అంటే తాను చేస్తూ ఉన్నటువంటి పనితో తాను సంతోషాన్ని పొందుతూ ఉంటాడు. ఏ పని చేసినా సంతోషంగా, ఎందుకని అనుకూలిస్తుంది కాబట్టి, అనుకూలించడం వల్ల నా సంతోషాన్ని పొందుతుంటాడు. సదా స్వజన సౌఖ్యంచ, తానే కాదు పంచమస్థానంలో బృహస్పతి ఉన్నవాని కుటుంబ సభ్యులు కూడా ఎప్పుడూ ఆనందాన్ని సుఖాన్ని పొందుతూ ఉంటారు. ఇది పంచమస్థానంలో బృహస్పతి ఉన్నందువలన వచ్చేటువంటి ఫలం. ఇక సప్తమస్థాన షష్ఠస్థానంలో గురువు ఉంటే దారపుత్ర విరోధశ్చ స్వజనే కలహస్తథా చోర అగ్ని నృపభీతిశ్చ షష్ఠమస్తే భవేద్గురవు. బృహస్పతి షష్ఠస్థానంలో కనుక ఉండినట్లయితే భార్యాబిడ్డలతో విరోధం ఏర్పడుతుందన్నారు. అంటే విరోధం ఏర్పడుతుందంటే తగాదా వస్తే ఆహా ఇది ఎట్లాగా ఉంది కదా అనుకోకూడదండి. వీలైనంత వరకు నివారణోపాయాలు, మౌనేన కలహం నాస్తి చెప్పారుగా పెద్దలు. భార్య ఒక మాటకి రెండు మాటలు ఎదురు మాట్లాడుతుంది అనుకో, తలకాంచుకొని వెళ్ళిపో, విరోధమే ఉంది. ఇంకా బిడ్డలు కూడా అంతే, నే చెప్పినట్లే వాళ్ళు వినాలి అన్నప్పుడు విరోధం, కానీ కొన్ని మాటలు వాళ్ళవి కూడా వింటూ ఉంటే నీకు విరోధం ఎందుకు వస్తుంది? దానిని లోక వ్యవహారంతో లోక జ్ఞానంతో సర్దుబాటు చేసుకుని వెళ్ళడం. అందుకే చెప్పారు, లాలయే పంచవర్షాణి దశవర్షాణి తాడయేత్ ప్రాప్తేదు షోడశే వర్షే పుత్రం మిత్రవదాచరేత్. ఒరే నాయన కూర్చోరా, అడుగుతుండాలి వాడిని సలహాలు. మా నాన్నగారు నన్ను అడుగుతున్నారు కదా, ఇంక విరోధం ఎందుకు పెట్టుకుంటాడు వాడు? కనుక సలహా సంప్రదింపులు అలా ఉండి ఈ విరోధాలని భార్యతోనైనా సంప్రదించినప్పుడు మా ఆయన నాకు అన్నీ చెప్పే చేస్తున్నాడు, ఈ విరోధం ఉంటుందా? అది నివారించుకోవడానికి లౌకిక ఉపాయం. దారాపుత్ర విరోధశ్చ స్వజనే కలహ, కేవలం తల్లిగారి, తండ్రి గారి, అత్తగారు కానీ, మామగారు కానీ, తన అనుకున్న బంధువులతో కలహం ఏర్పడుతూ ఉంటుంది. చోరభయం, అగ్నిభయం, నృపా రాజభయం, ఇవన్నీ కూడా ఆరవ స్థానంలో బృహస్పతి ఉన్నందువలన వచ్చేటువంటి ఫలములు. ఇక ఏడవ స్థానంలో కనుక బృహస్పతి ఉంటే రాజదర్శనమారోగ్యం గాంభీర్యం గాత్రపోషణం అభీష్ట కార్యసిద్ధిశ్చ సప్తమస్థే భవేద్గురవు. గురువు సప్తమస్థానంలో ఉంటే రాజదర్శనం, అధికారులను నిత్యం దర్శించుకునే అదృష్టం కలుగుతుంది. ఆరోగ్యంగా ఉంటాడు. తను మనస్సులో ఏదైతే ఉందో అది ప్రతి వాళ్ళ దగ్గర బయటపడవలసిన అవసరం లేదు. ఆయన చాలా గంభీరంగా ఉంటాడండి, గంభీరత్వం ఎక్కువగా ఉంటుంది సప్తమస్థానంలో బృహస్పతి ఉన్నవాళ్ళకు. గాత్రపోషణం, శరీరాన్ని చక్కగా పరిపుష్టంగా ఉంచుకుంటాడు, దేహం దార్ఢ్యం కలిగి ఉంటాడు. అభీష్ట కార్యసిద్ధిశ్చ తను ఏదైతే కోరుకుంటాడో ఆ కోరుకున్న పనులన్నీ వెంట వెంటనే సిద్ధిస్తూ ఉంటాయి. అది సప్తమస్థానంలో బృహస్పతి ఉన్నటువంటి దానికి వచ్చేటువంటి సత్ఫలము సుమా అన్నారు. ఇక అష్టమస్థానంలో రోగ చోర అగ్ని నృపభీతిశ్చ గాత్ర గాంభీర్య నాశనం నిష్ఠురం సాహసం క్రోధం అష్టమస్థే గురవు భవేత్. అష్టమస్థానంలో బృహస్పతి కనుక ఉండినట్లయితే చోరభయము అగ్నిభయము రాజభయము శరీరభంగము ఎప్పుడూ ఏదోటి తీసుకుని తీసుకుని ఉంటుంటాడు, సిక్కి శల్యమైపోతుంటాడు. అలాగే గంభీరత్వం ఉండదు, ప్రతి వాళ్ళ దగ్గర బేలగా అయ్యా ఇలా జరిగిందండి అలా జరిగిందండి వాళ్ళకు చెప్పుకొని వీళ్ళకి చెప్పుకొని దుఃఖపడుతూ ఉంటాడు. నిష్ఠురము చాలా కఠినంగా ఉంటాడు, సాహసం ఎక్కువగా ఉంటుంది, మాటిమాటికి కోపం అనేటువంటిది కలుగుతూ ఉంటుంది. అష్టమస్థానంలో బృహస్పతి ఉంటే వచ్చేటువంటి ఫలాలు ఇలా ఉంటాయి. ఇక 9వ స్థానంలో అర్థంచ స్వకులాచారక గృహలాభస్సు భోజనం నిత్యము స్త్రీజన సంపర్క నవమస్తే భవేద్గురవు. 9వ రాశిలో బృహస్పతి ఉండినట్లయితే అర్థంచ బాగా ధనం ఉంటుంది, స్వకులాచార వారు ఏ వర్ణమునందు జన్మించారో ఆ వర్ణాశ్రమ ధర్మాలన్నింటి ఎందు గౌరవం ఉంటుంది, వాటిని ఆచరించేటువంటి మనస్తత్వం ఉంటుంది, ఆచరణ ఉంటుంది. గృహలాభ ఖచ్చితంగా నవమస్థానంలో బృహస్పతి ఉంటే అతడు తనకంటూ సొంత ఇల్లు కట్టుకునేటువంటి అవకాశం ఉంది తప్పనిసరిగా అన్నారు. అలాగే సుభోజనం మంచి వేళటికి భోజనం చేయడం, సుభోజనం అంటే రుచికరమైన భోజనం సమయానికి భోజనం. ఇప్పుడు ఎన్ని పిండి వంటలతో భోజనం చేసిన సాయంత్రం 4 తెల్లవారుజామున 3 భోజనం పెడితే వాడు తిన్నట్టు ఆ లెక్క. సరైన సమయానికి సరైనటువంటి భోజనాన్ని చేయడం మనకు సుభోజనం అని పేరు. భోజన ఆనందం కలుగుతుంది. నిత్య స్త్రీజన సంపర్క, స్త్రీజ వ్యామోహం కలిగి నిత్యము స్త్రీలతో, అది పరస్త్రీలా స్వస్త్రీలా అనేటువంటి విషయం పక్కన పెడితే స్త్రీభోగం అనేటువంటిది 9వ స్థానంలో బృహస్పతి ఉన్నటువంటి వారికి బాగా ఉంటుంది అని చెప్పారు. ధాన్యనాశో ధనఛేద వృధా సంచరణం భయం స్వజనై దూషణం చేయవా దశమస్థో యదా గురు. అలాగే దశమస్థానంలో గనక బృహస్పతి ఉండినట్లయితే ధాన్యనాశము ధనఛేదము వృధాగా తిరుగుతూ ఉండడం, ఎప్పుడూ భయంతో జీవితాన్ని గడపడం, స్వజనైర్దూషణం, తన వాళ్లే ఎప్పుడూ దూషిస్తూ ఉంటారు. ఎన్ని మంచి పనులు చేసినా వాళ్ళకి మంచి పనులుగా కనబడవు, చెడ్డ పనులుగానే కనబడతాయి. ఇది 10వ స్థానంలో బృహస్పతి ఉన్నందువలన వచ్చే ఫలం. ఇక ఏకాదశంలో బృహస్పతి ఉంటే చాలా ఉజ్వలమైన యోగం అన్నారు. యశోవృద్ధికి బలం తేజ సర్వత్ర విజయసుఖం శత్రునాశ మంత్రసిద్ధి ఏకాదశ గతి గురవు. 11వ స్థానంలో బృహస్పతి కనుక ఉండినట్లయితే మంచి కీర్తి ప్రతిష్టలు బాగా మంచివి, 10 పేరు పెరుగుతుంది, శరీరం బలంగా ఉంటుంది, ముఖంలో తేజస్సు వృద్ధి చెందుతుంది. ఆయనకేమండి మట్టి పెడితే బంగారం అవుతుందంటారు. అలా సర్వత్ర విజయప్రదం, ఏ పరితల పెట్టినా కానీ విజయాలు, సుఖం సుఖం అనుభవిస్తాడు. శత్రువులు అనేటువంటి వాళ్ళు దరిదాపులకు రారు, శత్రునాశం జరుగుతుంది. అలాగే మంత్రసిద్ధి, మంత్రసిద్ధి ఏ మంత్రాన్ని అనుష్ఠానం చేయడం మొదలుపెట్టినా తొందరగా ఆ మంత్రం మనకు సిద్ధి లభిస్తుంది సుమా. ఇది బృహస్పతి ఏకాదశ స్థానంలో ఉండగా వచ్చేటువంటి ఫలం. ఇక 12వ స్థానంలో ఉంటే ఏమిటి, శుభమూలో వ్యయశ్చైవ ప్రాణి విక్రయ దూషణం స్థానభ్రష్టంచ దారిద్ర్యం ద్వాదశే స్థానగే గురవు. శుభమూల 12వ రాశిలో గనక బృహస్పతి ఉండినట్లయితే శుభము మొదలంటా తుడిచిపెట్టుకుపోతుందన్నారు. బృహస్పతి ఏ స్థానంలో ఉండకూడదు, ఎన్ని చేసినా కానీ. ఇది ఒక అర్థం చెప్పారు, ఇంకో మాట చెప్పారు. నేను జాతకం తీసుకుని మా గురువుగారికి చూపించా ఎప్పుడో నా జాతకం, నాకు ఏ స్థానంలో బృహస్పతి ఉన్నాడు చూశాను. రే ఇది నాకు ఇంతకుముందు ఎందుకు చూపించలేదురా అన్నారు. నేనేం మాట్లాడలే, మౌనంగా ఉన్నా సందోల్లో. ఒరే వ్యయస్థానంలో బృహస్పతి ఉన్నాడురా, నువ్వు ఖర్చు పెట్టే ఏ రూపాయి అధర్మానికి ఖర్చు పెట్టవు, అన్నీ శుభకార్యాలకే ఖర్చు పెడతావన్నారు. ఒకటే మాట, శుభమూలకమైన ధన వ్యయం జరుగుతుంది. ఏ చేసినా బృహస్పతి 12వ స్థానంలో ఉంటే అతడు చేసే వ్యయములన్నీ శుభమునకే ఖర్చు పెట్టబడతాయి తప్ప ధన వ్యయం అలా జరుగుతుంది కానీ అశుభ కార్యాలకు వినియోగింపబడదు. ప్రాణి విక్రమ దూషణం, ఇందుట్లో 12వ స్థానంలో బృహస్పతి ఉంటే ఎంతటి మనిషిని లెక్క చేయడు అసలు. అవతలి వాడిలో ఉన్న మంచి గుణాలను ఏమాత్రమూ లెక్క చేయడు, అలా లెక్క చేయనితనం ఏర్పడుతుంది. స్థానభ్రష్టము, ఒకచోట ఉండడు వాడు, దేశాలు పెట్టుకో తిరుగుతుంటాడు, దారిద్ర్యంచా దరిద్ర బాధలు అనుభవిస్తూ ఉంటాడు. ఇది ద్వాదశ స్థానంలో బృహస్పతి ఉన్నటువంటి దాని వలన వచ్చేటువంటి ఫలం. తీరులో మళ్ళీ కేవలం ఇవి చెప్పారు కదా, ఇవే ఉంటాయి, గ్యారంటీలేం లేవు. ఎందుకంటే మళ్ళీ యుతిబలం అనేది ఒకటి ఉన్నది. ఈ యుతిలో మిత్ర శత్రువులు ఉంటారు గ్రహాల్లో, సమగ్రహాలు. సమగ్రహంతో కలిసినప్పుడు కొంచెం తనకు అనుకూలంగా ఫలాలు ఇస్తాడు. అలాగే శత్రుగ్రహంతో కలిసినప్పుడు వాడు అడ్డపడుతూ ఉంటాడు, వాడు దుర్మార్గుడైతే అప్పుడు ఏమీ చేయగలిగేది లేదు. మంచి కానీ చెడు కానీ రెంటిలో ఏ ఫలం ఇచ్చినా యుతిబలాన్ని బట్టి, తన యొక్క గ్రహము యొక్క సంపర్కాన్ని బట్టి, ఏ గ్రహముతో కలిసి ఉంటాడో దాన్ని బట్టి మళ్ళీ ఫలం. చాలా లోతైనటువంటి శాస్త్రం ఇది. చెప్పిన కొద్దీ చెప్పవలసిన విషయాలు ఎన్నో మిగిలే ఉంటాయి. మూడవది స్థానబలాన్ని బట్టి ఇక్కడ చెప్పారు. యుతిబలంతో పాటు దృగ్బలం, ఏ స్థానాన్ని చూస్తూ ఉంటే ఏ రకమైనటువంటి ఫలం ఇస్తుంది, మళ్ళీ ఏ గ్రహంతో కలిసి తాను చూస్తూ ఉంటే ద్విగ్రహ దృష్టి ఉంటుంది, రెండు గ్రహాలు దాన్నే చూస్తున్నాయి అనుకోండి, పాపగ్రహము గురువు చూస్తూ ఉన్నారు, ఏమవుతుంది, ఫలభంగం కూడా జరుగు. ఇలా చాలా లోతైనటువంటి విషయాలతో కూడినటువంటిది జ్యోతిష్ శాస్త్రం. స్థూలంగా బృహస్పతి ఆయా స్థానములలో ఉన్నప్పుడు తను ధనాది భావములను బట్టి నిర్ణయించిన శాస్త్ర నిర్ణయం. ఇప్పుడు చెప్పుకున్నదంతా కూడా ఆవగింజలో 60వ వంతు అన్నట్లు లెక్క. ఎందుకంటే దీని మీద కొన్ని వందల పుస్తకాలు ఉన్నాయి. వీరు చెప్పిందాని వారు కాదన్నారు, వారు చెప్పిందాని వారు కాదన్నారు. అయితే కర్మఫలానుభవము, సత్కర్మానుష్ఠానం వలన వచ్చే లాభము అందరూ అంగీకరించారు. శాంతి పౌష్టిక విషయాల్లోకి వచ్చేటప్పటికి అందరిలో తేడా పాడాలేం లేవు. కాకపోతే వాళ్ళ వాళ్ళ అనుభవాలను దృష్టిలో పెట్టుకుని కించిన్ మాత్ర భేదాలు శాస్త్ర విషయాల్లో ఉండొచ్చు. చెప్పారు, శృతిశ్చ భిన్నా స్మృతయశ్చ భిన్నా మహర్షీణాం మతయశ్చ భిన్నా. శృతి ఒకచోట చెప్పినట్లుగా ఇంకో చోట చెప్పలా విరుద్ధం, వైరుధ్యం కనపడుతుంది. ధర్మశాస్త్రాల్లో కూడా వశిష్ఠుడు చెప్పినట్టు యాజ్ఞవల్క్యుడు చెప్పడు, యాజ్ఞవల్క్యుడు చెప్పినట్టు మనువు చెప్పడు, మనువు చెప్పినట్టు ఇంకొకరు చెప్పరు, మళ్ళీ తేడాలు వచ్చేస్తాయి. మహర్షీణాం మతయశ్చ భిన్నా, వాళ్ళ ఆలోచన పరిధిలే దూరదూరంగా ఉండొచ్చు భేదాలు. అందుకనే మహాజనో ఏనగత సబంధ, నువ్వెవరినో ఒకరిని ఆదర్శంగా పెట్టుకోరా. ఆ పెద్దవాడిని పెట్టుకుంటే ఆయన నడిచిన దారిలో నడవరా, కళ్ళు మూసుకొని ఆయన చెప్పినట్టు విను చాలు. నువ్వు శాస్త్రమంతా బుర్రకు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. శాస్త్రం తెలిసిన వాడుని, శాస్త్రం అనుసరిస్తున్న వాడిని ఆ అడుగులో అడుగు వేసి వెళితే భద్రంగా వెళతావు నీవు. నాకు మన శిక్షా వ్యాకరణం చంద నిరుక్తం, నిరుక్తంలో మాట చెబుతారు, శతాంధా కూపం ప్రవశంతి, నూరుగురు గుడ్డివాళ్ళు ఎడుతున్నాడు. మొదటివాడు గుడ్డివాడైతే, రెండోవాడు గుడ్డివాడైతే, మూడోవాడు గుడి, 100 మంది గుడ్డివాళ్ళే. మొదటివాడు బావిలో పెడితే రెండోవాడు పడతాడు, మూడోవాడు పడతాడు, నాలుగోవాడు పడతాడు, 100 మంది బావిలోనే పడతాడు. నీవు ఎవరినైతే పట్టుకున్నావో ఆ పట్టుకున్నవాడు నీకు మార్గదర్శకుడై శుభమార్గము వైపు నిన్ను నడిపేటువంటి వాడుగా ఉండాలి. అందుకనే మహాజన ఏనగతస్స పంథ, వాళ్ళు ఆచరించినవి మనసులో పెట్టుకొని ఆ ప్రకారంగా నువ్వు నడుచుకో, నీకు భద్రములు జరుగుతాయి అన్నారు. మనకందరికీ కూడా జగద్గురు అయినటువంటి వారు భారతీయ తీర్థస్వామి వారు, వారు నడిచిన నడత చాలా తీవ్రమైనటువంటిది, మనమందరం నడవగలిగింది కాదు. వారు చెప్పే మాట, ఎవరి ధర్మాన్ని వాళ్ళు ఆచరిస్తూ సక్రమంగా జాగ్రత్తగా ఉండండి ఆయన, మీ వలన ఇతరులు ఇబ్బంది పడకూడదు, ఇతరులు ఏదైనా కాస్త ఇబ్బంది పెట్టినా క్షమా ఓర్మితో సహనంతో జీవితాన్ని హాయిగా గడుపుకోండి, పెద్దలందరూ చెప్పే మాట ఇది. కనుక మనకు రక్షా కవచం జగద్గురువులైనటువంటి వారు భారతీయ తీర్థస్వామి వారి అనుగ్రహాన్ని మనం పొందుతూ ఉండడం ద్వారా గ్రహముల యొక్క స్థితిగతులను బట్టి కొంచెం తేడాపాడాలున్నా వారి చేత ఆదేశింపబడిన నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమాలలో మనం కూడా భాగస్వాములమైనందుకు ఆ గ్రహముల జగద్గురువుల అనుగ్రహం చేత బాధోపశమనం జరిగి ఇతోధిక శ్రేయోభివృద్ధులు జరుగుతాయి. ఇది మొదటి మాట. ఇప్పటి వరకు బృహస్పతి గ్రహానికి సంబంధించిన విషయం చెప్పుకున్నాం. రేపు వేరే కార్యక్రమం ఉంది కనుక క్లుప్తంగా ఈ తనుమన భావ తనుధన భావాలకు సంబంధించిన శుక్రగ్రహ ఫలాలు ఎలా ఉంటాయో నాకు అదృష్టం ఉంది. ఎందుకంటే ఎల్లుండి శనైశ్వరుడికి సంబంధించిన విషయం ఉన్నా నాకు వచ్చిన రెండు గ్రహాలు శుభగ్రహాలకు సంబంధించిన విషయాలు వచ్చినాయి. అంటే వాళ్ళు వీలైనంత వరకు ఇతరులకు మేలు కలిగించే గ్రహాలే, కీడును తలపెట్టేటువంటి గ్రహాలు కావు. వాళ్ళున్న స్థానబలాన్ని బట్టి వాళ్ళు ఆయా ఫలములు ఇవ్వాలి కాబట్టి ఇవ్వక తప్పని పరిస్థితులు కొన్ని ఉండొచ్చు. ఇక శుక్రుడు యొక్క స్థన తను తనుభావాదులలో ఉన్నప్పుడు వచ్చేటువంటి ఫలాలు, అర్ధలాభ చిత్తసౌఖ్యం పరస్త్రీ సంగమస్తథ యత్న కార్యార్థలాభస్యాత్ జన్మగే భృగు భృగునందని భృగువంశంలో జన్మించినటువంటి వాడు భార్గవుడు అంటారు శుక్రాచార్యుణ్ణి. అటువంటి ఆయన అర్థలాభ, ఆయన వలన మంచి ఐశ్వర్యం ధనం లభిస్తుంది, చిత్తసౌఖ్యం మనస్సునకు బాగా సుఖం కలుగుతుంది, పరస్త్రీ వ్యామోహం ఎక్కువ, పరస్త్రీ సంగమం ఎక్కువ తనుభావంలో గనక శుక్రాచార్యుడు ఉండినట్లయితే. ఎత్ర కార్యార్థలాభ స్యాత్, ప్రయత్నించినటువంటి కార్యములన్నీ వాటి వలన ఏ ప్రయోజనం కాసించైతే చేస్తామో ప్రయత్న ఫలములన్నీ కూడా తప్పనిసరిగా లభిస్తాయి. ఇక రెండవ స్థానంలో ఉంటే కుటుంబ సౌఖ్యం ఆరోగ్యం, స్త్రీ సల్లాభం యశస్కరం, దేహ సౌఖ్యం వస్త్రలాభం ద్వితీయస్థో భృగుర్భవేత్. కుటుంబ సౌఖ్యం అందరూ సుఖంగా ఉంటారు ద్వితీయ స్థానంలో రెండవ ఇంట శుక్రాచార్యుడు ఉన్నప్పుడు, ఆరోగ్యం ఆరోగ్యంగా ఉంటారు, స్త్రీ సల్లాభం ఇది కామన్గా ఆయనకి, ఎందుకంటే ఆయన స్త్రీగ్రహం ఒకటి రహస్యం, రెండవది కళత్రస్థానం భార్యా సంబంధమైన విషయాలు స్త్రీ సంబంధమైన విషయాలు ఎక్కువగా ఫలాలనిచ్చేటువంటి వాడు ఆయన. అందుకని స్త్రీ సల్లాపం, ఆడవాడు కనపడితే ఏదో రెండు మాటలు మాట్లాడితే కానీ అవతలకి వెళ్ళని మనస్తత్వం ఒకటి ఇస్తాడు, అదో విచిత్రం. లోకంలో ఎన్ని రకాల విచిత్రాలున్నాయి. యశస్కరం మంచి కీర్తి లభిస్తుంది, దేహ సౌఖ్యం శరీరానికి మంచి సుఖం కలుగుతుంది, వస్త్రలాభం కట్టుకునేటువంటి వస్త్రాలు మంచి విలువైనటువంటి వస్త్రాలు శుభ్రమైనటువంటి వస్త్రములను ధరిస్తారు. ద్వితీయ స్థానంలో శుక్రాచార్యుడు ఉన్నప్పుడు జరిగేటువంటి ఫలం ఇది. వాణిజ్యం ధననాశంచ శత్రువృద్ధి ధనక్షయం గతము జీవన రాహిత్యం భార్గవేచ తృతీయగి. శుక్రుడు మూడవ ఇంట ఉండినట్లయితే వాణిజ్య ధననాశం, వ్యాపారంలో ధననష్టం కలుగుతుంది. ధననష్టం కలుగుతుందని ఈ వ్యాపారం మానేయమని కాదు దాని అర్థం. దానికి ఏవో రెమెడీస్ చెప్పారు మళ్ళీ, శాంతి పోష్టి కర్మలు ఇట్లాంటివన్నీ వాటి కోసమే. అంటే మాకు వ్యాపారంలో బాగా లాభాలు రావటం లేదు అనుకున్నంత, నష్టాలు వస్తున్నాయి, ఏం చేయాలో తెలియడం లేదు. అప్పుడు ఏం చేసుకోవాలి? శుక్రగ్రహ అనుగ్రహం కలగడం కోసం దానికి సంబంధించినటువంటి శాంతి కర్మలు ఏవైతే ఉన్నాయో వాటిని ఆచరించుకోవడం ద్వారా ఆ నష్టాన్ని నివారణ చేసుకోవచ్చు. శత్రువృద్ధి మూడవ ఇంట బృహస్పతి శుక్రుడు ఉన్నప్పుడు బాగా శత్రువుల సంఖ్య ఎక్కువ పెరుగుతుందన్నారు. ధనక్షయం, డబ్బు కాస్త ఎందుకు ఖర్చు అవుతుందో తెలియదు, ఎలా ఖర్చు అవుతుందో తెలియదు, ఖర్చు బాగా పెరుగుతుంది. జీవనరాహిత్యం, మంచి సుఖకరమైనటువంటి జీవనం అనేటువంటిది ఉండనే ఉండదు. అలాగని ఎక్కడి సంచార యోగం, నిరంతరం అక్కడ తిరగడం ఇక్కడ తిరగడం, ఏదో బ్రతుకు గడిపితే చాలరా భగవంతుడా, ఎక్కడ 10 రూపాయలు వస్తాయని ఎదురు చూస్తూ పరుగులు పెట్టడం, ఈ రకంగా జీవితాన్ని గడుపుతూ ఉంటాడు మూడవ స్థానంలో ఉన్నప్పుడు. ఇక నాలుగవ స్థానం స్వబుద్ధికి బంధుసన్మానం, స్త్రీ సంభాషణ సంభ్రమ, పుత్రమిత్ర కళత్రాది, విద్యాగోష్ఠీ సుఖే భృగు. బృహస్పతి చతుర్థ స్థానంలో కనుక ఉండినట్లయితే స్వబుద్ధి తన బుద్ధితో తాను ఆలోచన చేస్తాడు, బంధు సన్మానం, బంధువుల మధ్యలో మంచి గౌరవ ప్రతిష్టలను పొందుతూ ఉంటారు, స్త్రీ సంభాషణ సంభ్రమ, ఆడవాళ్లతో అమితమైన ప్రీతితో మాట్లాడడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు, పుత్ర మిత్ర కళత్రాది విద్యాగోష్ఠి, భార్యతోనో బిడ్డలతోనో స్నేహితులతోనో లేదు పండితులైనటువంటి వారితో విద్యాగోష్ఠి ప్రసంగములు, అలాంటి సౌఖ్యములన్నీ బృహస్పతి నాలుగవ ఇంట ఉండగా సంప్రాప్తములవుతాయి. సుమ దాసీ భృత్యా జనాలాభ నిత్య మృష్టాన్న భోజనం ధనధాన్య భవిష్టార్థ పంచమస్థే భవేద్ భృగు. శుక్రుడు పంచమ స్థానంలో ఉండగా దాసీ దాసీ జనం, సేవక జనం, వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు, ఎప్పుడు పరివారాలు చుట్టూరా ఉంటారు, మీకేం కావాలి ఏం చేయాలన్నట్లుగా, అంటే పరివారాలను కూడా పోషించగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు శుక్రుడు ఐదవ స్థానంలో ఉంటే ఇస్తాడు. నిత్యం మృష్టాన్న భోజనం, ఒకరోజు పచ్చడేసుకో తిని ఒకరోజు నవకాయ పిండి వంటలతో తినే ఉండదు, కొంచెం తిన్నావా ఎక్కువ తిన్నావా అన్నదానికి ప్రాధాన్యం కాదు, తినిన ఏ కొద్ది పదార్థమైనా మృష్టాన్నంలాగా ఉంటుంది, మంచి రుచి కలిగినటువంటి భోజనాన్ని భోజనం చేస్తావు, ధనధాన్యం ధనధాన్యములకు లోటు ఉండదు. అభీష్టార్థ ఏది కోరుకుంటే ఆ కోరిన కోరికలన్నీ, ఏది కావాలనుకుంటే సాయంత్రానికి అది ఇంటికి వచ్చేసేటువంటి పరిస్థితులు ఉంటాయి. ఇది శుక్రాచార్యుడు పంచమ స్థానంలో ఉండగా వచ్చేటువంటి ఫలం. విరోధ శత్రుపీడాచ జ్ఞాతీనాంచ విరోధత ఆయాస దారపుత్రాద్యై షష్ఠగే భృగులందరి. శుక్రుడు ఆరవ ఇంట గనక ఉండినట్లయితే విరోధం ప్రతి వాళ్లతో తగువులు వస్తాయి. అసలు స్థానం పేరే హరిస్థానం అని పేరు కదా. హరిస్థానం అని ఎందుకు పేరు పెట్టారండి ఆరవ స్థానానికి అంటే, కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యములన్నీ ఆరు. ఈ ఆరింటిని ఏమన్నారు, హరి శత్రువులు అన్నారు. కనుక ఆరుగురు శత్రువులు సంఖ్యాశాస్త్రం జ్యోతిషాస్త్రం కానీ వేదం కానీ ఇంకోటి కానీ దోవు అన్నారు అనుకోండి రెండు అని అర్థం. అట్లాగే ప్రకృతీశ్వరవు అంటారు, ప్రకృతి పురుషుడు ఇద్దరిని చెప్పారనుకోండి రెండు అని సంఖ్య వేసుకోవాలి ఈ శాస్త్రం ప్రకారం. దీనికి మళ్ళీ ప్రత్యేకం జ్యోతిషాస్త్రం అని ఒక నిఘంటువు చెప్పారు. మేషరాశి అంటే ఏకం అంటారు, దానికే గగనం ఆకాశము అంటే మేషరాశి అని అర్థం చెప్పుకోవాలి ఎక్కడ సంకేతంగా జ్యోతిషాస్త్రంలో. అలాగనే వృషభ రాశి రెండు అంటాం, అరే దంపతి అంటాడు, దంపతి అంటే వృషభ రాశి అని చెప్పుకోవాలి అక్కడ అర్థం. అలాగే నక్షత్రంలో రెండవ నక్షత్రం భరణి అని చెప్పుకోవాలి. సంఖ్యా నిఘంటువు అని జ్యోతిషాస్త్రానికి ప్రత్యేకమైన నిఘంటువు చెప్పారు. హరిస్థానము అంటే శత్రుస్థానమని, శత్రుస్థానం అంటే ఆరవ స్థానమని అర్థం. దాని వలన వచ్చేటువంటి ఫలం ఎలా ఉంటుంది అంటే విరోధ ప్రతి వాళ్లతో విరోధం ఏర్పడుతుంది. శత్రుపీడాచ శత్రువుల వలన ఇబ్బందులు కలుగుతాయి. జ్ఞాతీనాంచ విరోధత జ్ఞాతులతో కూడా విరోధం ఏర్పడుతుంది. బంధువులు, బంధువులంటే మనకి అత్యంత ముఖ్యులైనటువంటి వాళ్ళు, అన్నదమ్ములు కానివ్వండి తల్లిదండ్రులు కానివ్వండి అలాగే మన బిడ్డలు కానివ్వండి వీళ్ళందరినీ జ్ఞాతుల కిందనే చెప్పారు. అటువంటి జ్ఞాతి విరోధం ఏర్పడుతుంది. ఆయాస ఎప్పుడూ అమితమైనటువంటి పరితాపాన్ని చెందుతూ ఉంటాడు. ఎవరి వలన, దారా పుత్రాజ్యై భార్య వల్ల బిడ్డల వల్ల రోజు విసిగించి చంపుతుంటారు, ప్రాణం తీసి చంపుతుంటారు. ఇటువంటి స్థితులన్నీ కూడా బృహస్పతి ఆరవ స్థానంలో వచ్చినప్పుడు ఉన్నప్పుడు లభించేటువంటి దుష్ఫలాలు. తాపకోపస్తాభీతి సర్వదా క్లేశ జీవనం స్త్రీజాడ్యం మేహ రోగాది భృగవు సప్తమగే ఫలం. ఏడింట శుక్రుడు గనక ఉండినట్లయితే తాపం శరీరం విపరీతమైన తాపాన్ని మానసికమైన తాపాన్ని అనుభవిస్తూ ఉంటాడు. కోప విపరీతమైన కోపం వస్తూ ఉంటుంది. భీతి భయం కలుగుతూ ఉంటుంది. కష్టాలు పడుతూనే జీవితాన్ని గడుపుతుంటాడు. అన్నింటికంటే ముఖ్యమైన స్త్రీజాడ్యం, స్త్రీల వలన బాధలు ఎక్కువ. అంటే ఏమిటనమాట, నిన్నటి వరకు అనుకూలవతిగా ఉన్నటువంటి ఆమె ఇవాళ వచ్చాడు విరోధం వచ్చేస్తుంది. అందువలన అంటే ఇది ఎట్లా చెబుతున్నారండి అనొచ్చు. జాతక రీత్యా చూచినప్పుడు స్థానాలు అక్కడే ఉంటాయి, ఇక మారవు. అంటే ఆరింట బృహస్పతి శుక్రాచార్యుడు పుట్టినప్పుడు ఏడింట ఉన్నాడంటే వీడు జీవితకాలం అంతా ఏడింటనే ఉంటాడు. గోచారాలు అట్లా ఉండదే, తిరుగుతుంటాడుగా. కనుక గోచారమును చూచినప్పుడు ఈ ఏడవ ఇంటికి వచ్చాడనుకోండి, ఊరు నాయన స్త్రీల వల్ల బాధలు రా, వీలైనంత వరకు వాళ్ళకి దూరంగా ఉంటే నీ జీవితం సుఖంగా ఉంటుంది. దీనితో పాటుగా మేహ రోగాది మేహ మొదలైనటువంటి రోగములన్నీ కూడా శరీరమును ఆక్రమించుకొని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఇది బృహస్పతి సప్తమ శుక్రుడు సప్తమంలో ఉన్నటువంటి దానివలన వచ్చే ఫలం. దుఃఖనాశక మహాసౌఖ్యం బంధుమిత్ర సమాగమ రాజదర్శనమర్ధాస్తి అష్టమీ భృగునందని. శుక్రాచార్యుడు ఎనిమిదవ స్థానంలో ఉండగా రాజదర్శనం దుఃఖనాశం, దుఃఖాలనేవి దూరంగా ఉంటాయి. అంతకుముందు దుఃఖాలున్నా అప్పుడు దుఃఖాలన్నీ తొలగిపోతాయి. మహాసౌఖ్యం ఎప్పుడూ సుఖంగా ఉంటాడు. బంధువులు 10 మంది వస్తూ పోతూ స్నేహితులతో చక్కని సరస ప్రసంగాలు జరుపుతూ మిత్రులను కలుసుకుంటూ అలా జీవితాన్ని గడుపుతారు. రాజదర్శనం అధికారుల దర్శనం అవుతుంది. అర్థాప్తి సంపదలన్నీ కూడా దగ్గరకు చేరుతాయి. 8వ ఇంట శుక్రాచార్యుడు ఉన్నప్పుడు వచ్చేటువంటి ఫలం అలా చెప్పారు. వస్త్రలాభ మహాభాగ్యం గురుభక్తి స్వధర్మకృతి చిత్తశుద్ధికి అభీష్టార్థక నవమస్థే భవేద్ భృగవు. 9వ ఇంట భృగువు బృహస్పతి ఉన్నప్పుడు వస్త్రలాభ శుభ్రమైనటువంటి వస్త్రాలను ధరించి ఉంటాడు. శుక్లవస్త్రధారి అన్నారు. శుక్లవస్త్రం అంటే తెల్లటి వస్త్రం అనే అర్థం కాదండి, శుభ్రమైన వస్త్రం. ఎప్పుడూ ఉతికి ఆరేసినటువంటి స్త్రీ బట్టలు కట్టుకుంటాడని అర్థం. మురికి బట్టలు కట్టడు, అందుకని వస్త్రలాభ. నూతన వస్త్రాదులన్నీ కూడా సంప్రాప్తములు అవుతూ ఉంటాయి. మనకి జాతక శాస్త్రం ఎంత చీప్ అయిపోయిందంటే దినఫలం, ఇంకా ముందు ముందు గంటల ఫలాలు కూడా వచ్చేస్తాయో. ఉదయం 6 గంటలకు ఈ ఫలం, 8 గంటలకు ఈ ఫలం, 11 గంటలకు ఈ ఫలం అని కూడా రాసేస్తారు. ఇక మనం జ్యోతిషాస్త్రం చాలా ఎంతో లోతుకు వెళ్ళిపోయినారు కదా మన వాళ్ళందరూ ఇప్పుడు. కాబట్టి ఇక వీడికి పని ఏమిటంటే పొద్దున్నే పేపర్ రాగానే పట్టుకొని ఇవాళ దినఫలం ఏమిటి, వారపత్రికలు రాగానే ఈ వారం మనకు ఎట్లా ఉంటుంది, ఏ పిచ్చా చేదస్తమా, ఎందుకది నీకు ఎట్లా రాసి ఉంటే ఎట్లా జరుగుతుంది? ఇబ్బంది వచ్చినప్పుడు ఉపయోగించుకొని దాని నుండి బయటపడడానికి శాస్త్రం, మేలు జరిగించుకోవడం కోసం శాస్త్రం. అట్లాగాని పేపర్ కాలక్షేపం కోసం ఏదో పైన ఏమో హత్య ఉంటుంది, కింద ఏమో దినఫలం ఉంటుంది, పైన ఏమో దోపిడీ ఉంటుంది, కింద ఏమో వారఫలం ఉంటుంది. ఎందుకు ఇవి? రోజువారీ అవసరం లేదు. అది ఎంత వ్యాపారం అయిందంటే, ఏవైతే పరోపకారం కోసం, మానవ సౌఖ్యం కోసం పెద్దలు మనకు అనుగ్రహించారో అవన్నీ వ్యాపార వస్తువులు అయిపోయినాయి. విద్య వ్యాపారం, వ్యాపారం అంటే వెనక వస్తు వినిమయం వెనకే వ్యాపారం అని పేరు. ఇప్పుడు అన్ని వ్యాపారమే. నాలుగు శ్లోకాలు చదవడం చేత కాకపోతే చేతలైతే నాకు నాలుగు శ్లోకాలు అమ్ముకొని ఎంత సంపాదించుకోవచ్చు అని కోరిక. విద్యా వ్యాపారం, వైద్య వ్యాపారం, మనిషిని బ్రతికించే అవకాశం నీకు భగవంతుడు ఇచ్చాడు ఈ జన్మకి. నా 10 మందిని బ్రతికించు, పుణ్యం వస్తుంది, ఉత్తమమైన జన్మ పొందుతావు, ఉత్తమ సౌఖ్యాలు అనుభవిస్తావు. డబ్బు సంపాదించడం కోసం వ్యాపారంగా చేసావా, దానికి ఆ తామన్ మాత్ర ఫలమే, ఆ తర్వాత కష్టాలు అనుభవిస్తావు, వాడి రోగాలన్నీ నిన్ను పీడిస్తాయి. జాగ్రత్తగా ఆలోచిస్తే ధర్మ సూక్ష్మాలు. వస్త్రలాభ, మంచి శుభ్రమైన వస్త్రాలు, ఆరోగ్యము, గురుభక్తి, తన ధర్మాన్ని తప్పక తాను ఆచరిస్తూ ఉండడం, చిత్తశుద్ధి కలిగి ఉండడం, అభీష్టార్థ, ఏదైనా సాధించగలిగిన స్థితి శుక్రుడు నవమస్థానంలో ఉన్నప్పుడు లభిస్తుంది సుమ అని చెప్పారు. వ్యాకులను చేయవ నిస్సత్వం, అర్ధనాశం రిపోర్భయం, స్త్రీ సౌఖ్యహాని ఆప్నోతి దశమస్థే భృగుస్థుతి. శుక్రుడు దశమస్థానంలో ఉండగా ఊ వ్యాకుల పాటు పడుతూ ఉంటాడు, అశాంతి, శాంతి అనేటువంటిది ఉండదు, నిస్సత్వం, నీరసంగా ఉంటాడు, ఉన్న ధనం కాస్త ఖర్చు అయిపోతూ ఉంటుంది, శత్రులొప్పి ఎప్పుడు మీద పడతారు అని భయం, స్త్రీ సౌఖ్యహాని, స్త్రీ సౌఖ్యానికి దూరంగా ఉండవలసిన పరిస్థితి వస్తుంది. ఇది శుక్రుడు 10వ స్థానంలో ఉండగా వచ్చేటువంటి ఫలం. పుష్టిం కాంతిం తథా కీర్తిం ఇష్టకార్యార్థ సాధకం క్షీరాన్న భోజనం కుర్యాత్ శుక్రస్య ఏకాదశే ఫలం. శుక్రుడు ఏకాదశంలో ఉండగా పుష్టి, మంచి పుష్టి కలిగి ఉంటారు, ముఖంలో కాంతి బాగా ఉంటుంది, మంచి కీర్తి ప్రతిష్టలు, అభీష్ట కార్యసిద్ధి, పాయసాన్న భోజనం, అటువంటివన్నీ కూడా ఏకాదశంలో శుక్రుడు ఉండగా లభించేటువంటి సత్ఫలములన్నారు. ఇక 12 శుక్రుడు ఉంటే వచ్చేటువంటి ఫలం ఏమిటి? శస్త్రపీడ చోరబాధ చ అతిక్లేశ మహద్భయం కృష్యాది సర్వవిఘ్నం స్యాత్ ద్వాదశ స్థానగే భృగం. శుక్రుడు 12వ స్థానంలో ఉండగా శస్త్రపీడ, ఆయుధాలు దెబ్బతగులుతుంటే ఏం లేదు, మామూలుగా మనం కూరగాయలకు వస్తుంటే వేలు దిగుతుంది, శస్త్రపీడ. చోరబాధ, దొంగలొచ్చి వస్తువులు కాజేస్తూ ఉంటారు. అతిక్లేశ, చాలా కష్టాలు వస్తాయి. మహద్భయం, భయాలు వస్తాయి. కృష్యాది సర్వవిఘ్నం చ, ఏ ప్రయత్నం మొదలుపెట్టినా, కృషి అంటే వ్యవసాయం అనేది మామూలు మాట అనుకోండి, కృషి, కృషితో నాస్తి దుర్భిక్షం అంటే నీ ప్రయత్నంలో నీ ఉంటే, ప్రయత్నము అనే అర్థంలో నువ్వు ఏత పని తలపెట్టినప్పటికీ కూడా విఘ్నాలు ఏర్పడుతూ ఉంటాయి. ఇది శుక్రుడు 12వ స్థానంలో ఉండగా వచ్చేటువంటి ఫలం. ఇందాక మనవి చేశాను, ఎంత చెప్పినా చెప్పవలసినవి ఇంకా ఎప్పుడూ మిగిలే ఉంటాయి. ఇప్పుడు శుక్రగ్రహాన్ని గురించిన 2-3 మాటలు మనవి చేస్తాను. శుక్రగ్రహమునకు శ్వేతవర్ణము అంటే చాలా ఇష్టం. శ్వేతవర్ణం, శ్వేతపుష్పం, శ్వేతగంధం, శ్వేతమాల్యాంబరధరం, శ్వేతఛత్రధ్వజరథపతాకాది శోభితం, దివ్యరథ సమారూఢం, గ్రహమండలే ప్రాగ్దిగ్భాగే పంచకోణాకారమండలే శుక్రగ్రహం ఆవాహయామి. పంచకోణమండలం శుక్రాచార్యుడు ఉండేటువంటిది. అయితే ఇప్పుడు ఫలాలు మనం చెప్పుకున్నామని ఇప్పుడు నేను చదివి వినిపించినట్టు జరుగుతాయని అర్థం కాదు. సూచన, గ్రహములు ఎప్పుడూ కూడా మనకు రాబోయేటువంటి శుభాశుభములను సూచన చేస్తాయి. అశుభము సూచింపబడినప్పుడు తన నివారణోపాయములను తెలుసుకోవాలి. కొన్ని లౌక్యంగానే తొలగిపోయే ఉంటాయి. ఇప్పుడు ఇందాక చెప్పుకున్నామే పుత్రధారా విరోధశ్చాని, భార్యాబిడ్డలతో తగుకి ఏ గ్రహం ఏం చేస్తాడు? అది మరీ తీవ్రమైతే ప్రారంభం వేరు. కానీ మనం మామూలుగా సర్దుబాటు చేసుకోవలసిన చిన్న చిన్న విషయాలు ఉంటాయి. ఇందాక చెప్పుకున్నాం కదా, ఔషధై, దానై, జప, హోమ, సురార్చనై, ఒక్కొక్క స్థాయిలో ఒక్కొక్క రకమైనటువంటి శాంతి కల్పం. ఏది ఏవైనా గ్రహములు అనుకూలించాలంటే గ్రహములకు మనుష్యులకు తేడా ఏముందండి? వాడు కొంచెం మనకంటే శక్తివంతులు, అంతే తేడా. ఇప్పుడు మనం ఏమండి నమస్కారం అండి అని 2 సార్లు అన్నామనుకోండి, 3వ సారి ఎంతటి వ్యతిరేక భావంతో ఉన్నవాడైనా శర్మగారు బాగున్నారని పలకరిస్తారా, పలకరించరా? ఇది లౌక్యంలోనే ఉన్నది మనకి. అందుకని ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ఇది ఉపదేశం అని మీరు అనుకోకుండా ఉంటే అందరూ జపించదగినటువంటిది, ప్రతినిత్యము జపించదగినటువంటిది. తొమ్మిది గ్రహాలకు వ్యాసానుగ్రహం, తొమ్మిది గ్రహాలకు తొమ్మిది శ్లోకాలు ఇచ్చారు. ఈ తొమ్మిది శ్లోకాలలో సంపుడి చేసినటువంటి ఏకైక శ్లోకం ఇది. ఇది రోజుకి కనీసం ఒక 12 పర్యాయములు, ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః, ఈ శ్లోకాన్ని మరిచిపోకుండా ప్రతినిత్యం స్నానం కాగానే ఆ దేవతార్చన మందిరం దగ్గరికి వెళ్ళినప్పుడు రెండు చేతులు జోడించి శ్లోకం ఒక 11 సార్లు చదువుకోండి, గ్రహములు మీ వెంట పడి తిరుగుతాయి. ఎందుకన్నానంటే రోజు పొద్దున నిద్ర లేవగానే సూర్యాయ నమః చంద్రాయ నమః కుజాయ నమః అంటుంటే వాడికి ఏమైనా సిగ్గు లజ్జ ఉండొద్దండి, మనకు మంచి చేయొద్దు, ఊర్లేరా వీడు దండం పెడుతున్నాడు వీడు వెంట, వాడి మాట విందాలే అనే ఆలోచన వాడికి ఆటోమేటిక్గా కలుగుతుంది. అందుకనే రామాయణంలో ఒక చిన్న సూచన చేశారు, స్మితపూర్వాభిభాషీచ పూర్వభాషీచ రాఘవ. ఎప్పుడు నవ్వి, ఎప్పుడు రామచంద్రుడు మాట్లాడినా ముందు ఓ చిరునవ్వు నవ్వి మాట్లాడతాడు. చిరునవ్వు నవ్వి మాట్లాడుతున్నా ఆయన మొహం మొట్టమొట్లాడుతుందండి, ఆయన మొహం ఎప్పుడు అంతే, చిరునవ్వు చూద్దామన్నా కనపడదు అనుకుంటారు కొందరిని చూసి. మనం నవ్వుతూ మాట్లాడారనుకోండి, బో ఇవాళ ప్రసన్నంగా ఉన్నాడే, ఒక యజమానిని చూసి సేవకుడు అనుకుంటాడు, తండ్రిని చూసి బిడ్డ అనుకుంటాడు, భర్తను చూసి భార్య అనుకుంటుంది, భార్యను చూసి భర్త, ఇలా పరస్పరం ఇద్దరు కలిసినప్పుడు స్మితపూర్వాభిభాషం ఓ నవ్వు నవ్వి ఆనందంగా పలకరిస్తే వచ్చే నష్టం ఏం లేదు. అందుకని స్మితపూర్వాభిభాషీచ పూర్వభాషీచ, వాడు అసలు పలకరు పట్టుదల పెట్టుకొని తప్పించుకొని తిరుగుతున్నాడు అనుకో, అండి బావగారు బాగున్నారా అడవండి మీరు కొంచెం పెద్దగా, వాడు వినిపించుకొని వెళ్ళిపోతాడు. రెండోసారి మళ్ళీ ఏమండి ఇందాక పిలిచాను పలకలేదే అనండి. మూడుసార్లు అయిన తర్వాత నాలుగోసారి అయినా బాగానే ఉన్నాను లేండి అంటాడు. అంటాడా అండ, స్మితపూర్వాభిభాషీచ పూర్వభాషీచ రాఘవ. కనుక గ్రహముల యొక్క అనుగ్రహం తోడు మనం ప్రతినిత్యం వారిని ఒకసారి స్మరణ చేయడం. జపా కుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిం తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం, సూర్యునకు నమస్కారం. అలాగనే దధి శంఖ తుషారాభం క్షీరోదార్ణవ సంభవం నమామి శశినం సోమం శంభోర్మకుటభూషణం, పరమేశ్వరుడి శిరస్సుల రేఖామాత్రంగా ధగధగ మెరిసిపోతూ ఉండేటువంటి వాడు అటువంటి చంద్రుడు, ఆయనకు నమస్కారం చేస్తున్నాను. మూడవది కుజుడు ధరణీ గర్భసంభూతం విద్యుత్కాంతి సమప్రభం కుమారం శక్తిహస్తంచ మంగళం ప్రణమామ్యహం. మంగళగ్రహం, మంగళ అంటే కుజగ్రహము అని అర్థం, అదే అంగారక గ్రహం అంటాం. అలాగే ప్రియంగు కలికాశ్యామం రూపేణాప్రతిమం బుధం సౌమ్యం సత్వ సత్వగుణోపేతం తంబుధం ప్రణమామ్యహం, బుధునకు నమస్కారం. ఇప్పుడు ఈ శ్లోకాలన్నీ చదివినా ప్రయోజనమే లేదు, కనీసం ఇవన్నీ చదవడానికి వీల్లేదనుకోండి, కనీసం ఒక 11 పర్యాయములు ఆదిత్యాయ సోమాయ ఇలా చదివినా దాని ఫలం దానికి ఉండనే ఉంటుంది. అలాగనే బృహస్పతి, ఇక శుక్రాచార్యుడికి సంబంధించినటువంటిది దేవానాంచ ఋషీణాంచ గురుం కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తన్నమామి బృహస్పతి. ఇది బృహస్పతి, ఇవాళ మనం చెప్పుకున్నటువంటి బృహస్పతి గ్రహానికి సంబంధించింది. దాని తరువాయి శ్లోకం హిమకుంద మృణాళాభం దైత్యానాం పరమం గురుం సర్వశాస్త్ర ప్రవక్తారం భార్గవం ప్రణమామ్యహం, శుక్రాచార్యునికి సంబంధించింది. శనైశ్చరుడుకు నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తన్నమామి శనైశ్చరం, శనైగ్రహం. అలాగే రాహు అర్ధకాయం మహావీర్యం చంద్రాదిత్య విమర్దనం సింహికా గర్భ సంభూతం రాహుంతం ప్రణమామ్యహం. ఇక చిట్ట చివరిది కేతు గణములు అంటారు, కేతు గ్రహం అనరు. ఎందుకు చెప్పారు బహువచనంలోని కేతవః కేతుభ్యః కేతూన్, ఇలాగనే చెప్పారు ఎక్కడ చెప్పినా. కేతు గణమావాహ యామి స్థాపయామి పూజయామి, దానికి పలాశ పుష్ప సంకాశం తారకాగ్రహమస్తకం రౌద్రం రుద్రాత్మకం ఘోరం తంకేతుం ప్రణమామ్యహం. మళ్ళీ మరొకసారి ఆదిత్యాయ చ, అందరూ చెప్పండి ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ఇది మైకులో ఉపదేశం అని అనుకోక్కర్లేదు, మైకులో ఉపదేశం చేసే అలవాటు నాకు లేదు. మీరందరూ సర్వకాల సర్వావస్థలలో అనుకోవడానికి వ్యాసుల వారు చేసిన ఉపదేశం ఇది, పౌరాణికమైన శ్లోకం. దీన్ని మీరు ప్రతినిత్యం ఇవాళ చేయకపోతే రేపు పాతిత్యం వస్తుంది అనుకోక్కర్లేదు, తప్పనిసరిగా చేసి ఆ గ్రహముల యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ఉపయోగిస్తుంది. కనుక మీకు వచ్చిన శ్లోకమే అయినా ఊరికే పెద్దగా నేను మైకులో చెప్పి వినిపించే అంతే, ఇది ఉపదేశం మాత్రం కాదు అని మనవి చేస్తూ ఈ అవకాశం నాకు కలిగినప్పుడు నిన్నటి వరకు ఓ రకమైన ఆనందం, ఇవాడు ఇంకో రకమైన ఆనందం, రేపు ఇంకోటి. ఎందుకంటే నిన్నటి వరకు బ్రహ్మశ్రీ మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు సంకల్పించిన సంకల్పానుసారంగా శ్రీ మల్లాది రామకృష్ణ మహాగ్నిచిత్ విద్వత్ పౌరాణిక సభలు బ్రహ్మాండంగా వైభవంగా 3 రోజులు జరిగినాయి. అది ఆనందం వేరు. పొద్దున్న నుంచి సాయంత్రం దాకా పురాణాలే పురాణాలు, పురాణ రామాయణం, భారతం, భాగవతం, పురాణాల్లో ఇతర విషయాలు, అవన్నీ మహాపండితులైనటువంటి వారు వారి మధ్య మెలిగి వారి వాక్కులను వినేటువంటి అవకాశం. సామాన్యంగా చెప్పేవాడికి వినే అలవాటు ఉండదు. అటువంటి వినే అవకాశం నాకు రామకృష్ణ విద్వన్ మహాగ్నిచిత్ చేనుల వారు నాకు అనుగ్రహించారు. అందువలన 3 రోజులు ఆ కార్యక్రమంలో భాగస్వామ్యాన్ని పంచుకొని ఇవాళ అసలు ఈ 9 రోజులు నేను చెప్పవలసిందే అనుకోని కారణాల వలన ఆ గురుకార్యం అడ్డం ఉండడం వలన అటు వెళ్ళవలసి వచ్చింది. ఇక్కడ 2 రోజులు మాత్రం, ఈరోజు ఎల్లుండి శనైశ్చర గ్రహానికి సంబంధించిన విషయాలు విశేషాలు మళ్ళీ ఎల్లుండి చెప్పుకుందాం. ఇవాళ 2 గ్రహాలు కాబట్టి కొంత సంగ్రహ స్వరూపం తప్పదు. ఎల్లుండైనా సంగ్రహమే, సమగ్రంగా చెప్పగలగడం అనేది ఎక్కడున్నది, దానికి ఏమన్నా ఉందా? అబ్బో ఆయన బాగా ఇంకా ఇంతకు మంచి చెప్పుకోవాల్సింది వినాల్సింది లేదనేట్టుగా ఎవరూ చెప్పలేరు, ఎవరని చెప్పుకోలేం. కనుక చెప్పినది తక్కువ ఉంటుంది, చెప్పవలసిన విషయం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ఇంతే చెప్పారే అని అసంతృప్తులు కాకుండా చెప్పిన విషయాలను మనస్సులో పెట్టుకొని ఆ గ్రహముల యొక్క అనుగ్రహాన్ని పొందాలి. ముఖ్యంగా ఈ రోజున బృహస్పతి శుక్రగ్రహములు గనక ఇద్దరూ శుభగ్రహములే గనక సర్వమంగళములను సర్వజనులకు ప్రసాదించాలి అని సప్రశ్రయంగా సభక్తికంగా ఆ గ్రహములకు నమస్కారం చేస్తూ సెలవు. జయ శ్రీమద్ రమారమణ గోవింద హరి. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతామ్యాయేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలిని, దేశోయం క్షోభరహిత బ్రాహ్మణా సంతు నిర్భయాః, అపుత్రాః పుత్రిణః సంతు పుత్రిణః సంతు పూత్రిణః, అధనాః సధనాః సంతు జీవంతు శరదాం శతం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాబ్ధయే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం, శ్రియకాంతాయ కళ్యాణ నిధయే నిధైర్ధిరాం, శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం, భవాయ చంద్రచూడాయ నిర్గుణాయ గుణాత్మనే కాలకాలాయ రుద్రాయ నీలగ్రీవాయ మంగళం. జయ శ్రీమద్రమారమణ గోవింద హరి. హర నమః పార్వతీపతే హర హర మహాదేవ. ఏడుకొండలవాడా వెంకటరమణ, గోవిందా గోవిందా గోవిందా.